మన జన్మాంతరాలలో మనం పొరుగు చేసుకున్న సంస్కారాల వల్ల మనకు భగవంతుడు లేడని ఇటువంటి భావాలు వస్తాయి. మన హృదయంలో ప్రత్యక్షంగా పరమాత్మ ప్రకాశిస్తున్నప్పటికీ జన్మాంతరాల్లో మనకున్న సంస్కారాల వల్ల ఉన్న వస్తువు లేనట్లు కానీ లేని వస్తువు ఉన్నట్లు కానీ కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉన్నది ఉన్న విషయం చెప్పి అలా పరమాత్మ విషయం ఆటంచండి. లోకానికి సంబంధించినంత వరకు మీ ఎదురు పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? లోకానికి సంబంధించినటువంటి మీ ఎదురు పోయేవాళ్ళే లేనప్పుడు పరమాత్మ గురించి మీకు చెప్పటానికి మిమ్మల్ని ప్రేమించి మీకు జ్ఞానం ప్రసాదించటానికి హృదయపూర్వకంగా ప్రయత్నం చేసే వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? మీ అభ్యుదయం కానీ మీ శ్రేయస్సు కానీ. అభ్యుదయం అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి మీ ఆరోగ్యం, మీ ఐశ్వర్యం, మీ సుఖం కోరి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ లోకుల్లో మీ అభ్యుదయం ఏ కోరిన వాళ్ళు మీ పరమార్థాన్ని, మీ మోక్షాన్ని ఎక్కడ కోరుతారు? సరసరంగా మనస్సులో మరం ఉండటం వల్ల మనకు వెలుగు కనిపించటం సార్. ఈ శరీరంలో ఉన్న మలం ఏదైనా మాత్ర వేసుకుంటే బయటకు పోదు. ఒక రాకపోతే మలం బయటకు వెళ్ళకపోతే, ఏదైనా మాత్ర వేసుకుంటే లేదా ఆమ్లం తెచ్చుకుంటే బయటకు వెళ్ళకూడదు. కానీ మనస్సులో ఉన్న మలం ఆమ్లం తెచ్చుకున్నా బయటకు వెళ్ళదు, మాత్రలు వేసుకున్నా బయటకు వెళ్ళదు. ఈ మలం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం పోగు చేసుకున్న మలం మనస్సులో ఉన్న మలం ఉంటుంది. మనసులోని మలాన్ని పోగొట్టుకోవడం కోసమే భజనని, కీర్తనని, వందనమని, జపమని, గురు సేవని, ఈశ్వర సేవని, తీర్థయాత్ర అని ఇవన్నీ మనస్సులో ఉన్న ఆవరణ దోషాన్ని, మనస్సులోని మల దోషాన్ని పోగొట్టడానికి పెద్దలందరూ కూడా అనేక ఉపాయాలు చూపించాలి మనకి. మన అహంకారం దొడ్డేస్తుంది మనకి. మనం ఇంటి చుట్టూ నాలుగు గోడలు ఉన్నట్టే మన అహంకారం మనం దొడ్డేసి చచ్చిపోయేవారు కాదు, దొడ్లో బయటికి వెళ్ళనివ్వకుండా అందులోనే బయటకిలా చేస్తాం. మన అహంకారమే మనకి ఆవరణ ఆవరణ చుట్టూ మల దోషం తయారు చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే మనం ఏ సంస్కారాలు, ఏ వాసనలు అయితే మనం ఈ జనరల్ శరీరం అన్నగా బాధపడుతున్నాయో అవన్నీ కూడా మన ఇష్టంతో, ప్రీతితో ఒకనొక ప్రాక్టీస్ చేసి తెచ్చుకున్నాయి. తెచ్చుకున్నాం అది ఈరోజు మన సంస్కార రూపంలో ఉండి మనల్ని ఎంతో బాధిస్తున్నాయి, పీడిస్తున్నాయి. ఇది మీరు ఆధ్యాత్మిక జీవితం అంటే మీ ఉద్దేశం ఏమిటో, ఒక అరగిన సేపు జపం చేయటం, అరగిన సేపు పూజ చేయటం అని మీరు అనుకుంటున్నారు. మంచిది, అరగిన సేపు జపం చేయటం మంచిది, అరగిన సేపు పూజ చేయటం మంచిది. అంత మాటలతో సరిపెట్టుకోకూడదు. మాటల్లో జాగ్రత్త, మాటల్లో జాగ్రత్తగా లేకపోతే మనస్సు నిగ్రహంలోకి ఎలాగో వస్తుంది? ఒక మాట తీరే సరిగ్గా లేనప్పుడు, మాట్లాడే పద్ధతి మనకు తెలియనప్పుడు, మాటను ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు, మాటలు మన స్వాధీనం లేనప్పుడు, మనం మాటను నిగ్రహించుకోలేనప్పుడు మనసును ఎలా నిగ్రహించుకోగలం? మాట బయటది, మనసు లోపలది. ఒంటి మీద ఉన్న బాడీ మనకి ఎలా కలుక్కోవాలో తెలియనప్పుడు మనసులోని బాడీ ఎలాగో కలుక్కోగలం? అసలే చేత కాదు. అయిన కురుపు ఆపరేషన్ ఏం చేయను, వైద్యుడు లోపల పేగుల ఆపరేషన్ ఎలా చేయగలను? అదేవిధంగా మన శరీరంలో ఉన్న బాడీ మనం తొలగించుకోలేనప్పుడు మన మనస్సులో ఉన్న బాడీ ఎలా తొలగించుకోగలం? అంటే ఎవరైతే మనస్సును నిగ్రహించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ముందు మాటను నిగ్రహించుకోవాలి. ఎవరికైతే మాట నియమం ఉందో, మాట నిగ్రహం ఉందో, వాళ్ళకి మనస్సు నిగ్రహం అవుతుంది. మనం ఏం చేస్తున్నాం? మాటను దారి కుదిరేసి మాట ఎందు నిగ్రహం లేకుండా, మాట ఎందు ఓర్పు లేకుండా, మాట ఎందు ఒక తీరు ఒక దిక్కు లేకుండా ఉంటే మనస్సు స్వాధీనంలోకి ఎలా వస్తుంది? మనస్సు స్వాధీనంలోకి రాదు. అంటే మనస్సుని స్వాధీనమైన మనస్సు కానీ మన హృదయం ఎదుగు తిరగదు. ఎందుకు మనస్సును స్వాధీనం చేసుకోవాలి? మాటను ఏ విధంగా స్వాధీనం చేసుకుంటున్నాము, మనసును ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? మాట నిగ్రహం వల్ల మనస్సు నిగ్రహం వస్తుంది. ఈ మనస్సు నిగ్రహం ఎందుకు మనస్సు నిగ్రహం అంటే, ఇది మీకు ఎంత చదువు ఉన్నా మనస్సు నిగ్రహం రాదు, ఎంత డబ్బు ఉన్నా మనస్సు నిగ్రహం రాదు. డబ్బు వల్ల రాదు, చదువు వల్ల రాదు, మీకున్న పలుకుబడి వల్ల రాదు మనస్సు నిగ్రహం. ఎలాగొస్తుంది? ఆడంబరం లేకుండా మాట్లాడితే, ఆడంబరం లేకుండా జీవిస్తే, ఆడంబరం లేకుండా మీరు వేషధారణ ఆడంబరం లేకుండా ఉంటే, ఏదైనా మాట మాట్లాడినా, కూర్చున్నా నుంచున్నా, ఎక్కడ ఎలా ఏ పరిస్థితిలో ఉన్నా ఆడంబరానికి దూరంగా ఉంటే, అప్పుడు మన మనస్సు మాట స్వాధీనంలోకి వస్తాయి. అయితే నేనేదో మీరు 10 నిమిషాలు పూజ చేసి 10 నిమిషాలు జపం చేసి ఆడంబరంగా జీవిస్తే సత్యం తెలియదు. అయితే ఎందుకు మేము ఆడంబరంగా జీవించకూడదండి? మేము ఆడంబరంగానే జీవిస్తాం. నువ్వు ఎందుకు ఆడంబరంగా జీవించకూడదంటే, సత్యానికి ఆడంబరం లేదు, సత్యానికి ఆడంబరం లేదు, ఆత్మకి ఆడంబరం లేదు. ఆడంబరం లేని ఆత్మని, ఆడంబరం లేని సత్యాన్ని, ఆడంబరం లేని జ్యోతిని ఆడంబరం లేకుండా జీవించేవాడికి తెలుస్తుంది. సత్యానికి ఆడంబరం అంటే మీరు ఆడంబరంగా జీవిస్తే మీకు తెలుస్తున్నది, మరి దానికి లేదు కదా. అంటే సత్యానికి ఆడంబరం లేదు, సత్యానికి మరి గర్వం లేదు, సత్యానికి అది నిర్మలమైన వస్తువు. నిరాడంబరంగా జీవించే వాళ్ళకి సత్య సాక్షాత్కారం అవుతుంది. మన దైనందిన జీవితంలో యోగం, మన రోజు జీవించే జీవితం కూడా యోగమే. మనం చూసే చూపులో, మనం వినే మాటలో, మనం మాట్లాడే మాటలో, మనం వినే మాటలో, మాట్లాడే మాటలో, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది లోపలికి ఏమైందిందో జాగ్రత్తగా ఉంటారు, కానీ లోపల నుంచి బయటకు ఏమొస్తుందో జాగ్రత్తగా ఉండరు. లోపలికి తినే పదార్థాల విషయంలో కొంతమంది జాగ్రత్తగా ఉంటారు, కానీ లోపల నుంచి బయటకు వచ్చే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండరు. దీనివల్ల ఏమవుతుందంటే, లోపల మలం పెరుగుతుంది. మలం అంటే కల్మషం పెరుగుతుంది, మనస్సులో క్షోభ పడుతుంది. అంచేత ఈ వస్తువు మీ మనస్సు, ఎవరి మనస్సు నా మనస్సును నిగ్రహించుకోవడం నాకు కష్టంగా ఉంటే, మీ మనస్సును మీరు నిగ్రహించడం మీకు కష్టంగా ఉంటే, పరమాత్మ కష్టం ఏం కాదు. మీరు అసలు ఆత్మ ఎందు దృష్టి పెట్టుకుంటే, పరమాత్మ ఎందు భక్తి కనుక పెట్టుకుంటే, అసలు నిగ్రహించడానికి మనస్సు అంటూ ఒకటి లేదు. అసలు భక్తి అంటే ఎవరైతే తన మనస్సును భగవంతుని ఎందు పెడుతున్నాడో వాదే భక్తి. నా మనస్సు నేను భగవంతుని ఎందు పెడితే నేను భక్తుని. అలా మీరు చూసుకోండి, మీ మనస్సులో భగవంతుని ఎందు ఉంటే భక్తులు ఉన్నారు. అంటే ఓర్పుగా క్షమగా ఉండాలి. జ్ఞానం కలిగే ముందు ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు చూడండి, ఆ పినకల మీద అవమానం చేసిందని కోపంగానే వెళ్ళాడు తపస్సుకి. తపస్సులో అతను సాధించవలసింది సాధించాడు, కానీ ఆ పినకల మీద కోపం మనకి పోయింది ఆ తపస్సు. అంతకాలం తపస్సు చేసిన తర్వాత కూడా పినకల మీద కనుక కోపం అలాగ ఉండిపోతే తపస్సు కాదు. నేను అది నిలుగు అవమానం, పినకలు నన్ను అవమానం చేసిందే వెళ్ళాడు. కానీ తపస్సు చేసి చేసిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత ఏం పోయింది? పినతల మీద కోపం కూడా పోయింది. నిజంగా పినతల మీద తన కోపం పోలేదనుకోండి, అవమానం చేసిందని బాధపోలేదనుకోండి, ఆ తపస్సు ఫలించలేదని అర్థం. అది ఇటువంటి చిన్న చిన్న మెట్లు, రాగం ద్వేషం, ఇటువంటి చిన్న చిన్న మెట్లే మనం ఎవరికి గెంటకపోతే, దాటలేకపోతే మనకు ఆత్మ తెలుస్తుంది. ఆత్మ ఏమి తెలియదు. ఇప్పుడు మన ఆత్మ ఎక్కడ ఉందని, ఇదంతా కాలం అంతా మాయ, ప్రపంచం అంతా మాయ, మన ఇలా కూర్చుని మాట్లాడుకోవడం అంతా మాయ. ఆత్మ ఎక్కడ ఉందని, ఏదో సాధిస్తామని, ఇదంతా ఏమిది? ఆత్మలో ఈ ప్రపంచము, మన గొడవలు, మన ఇంద్రియాల గొడవలు, ఇవన్నీ కలిపి చాలు. భవిష్యత్తు గురించి ఆలోచించవలసింది మనస్సు, భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేస్తుంది. ఎందుకేది ఇవన్నీ చేస్తుంది? ఆత్మ ఎదుటికి వెళ్లకుండా ఇది ఒక మాయ. అందుచేత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మనసు రేపుడి గురించి ఆలోచిస్తుంది, వెలుగు గురించి ఆలోచిస్తుంది, దాన్ని జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తుంది. కానీ ఆత్మ ఎప్పుడు ప్రయాణం చేయదు. రేపు అవద్దనే, జరిగిపోయింది స్వప్నమే, రేపు రాకపోయేది స్వప్నమే, రేపు చేయడం పోయిన తర్వాత రాబోయే జన్మ స్వప్నమే. కానీ ఏది కానీ స్వప్నాల గురించి ఆలోచిస్తున్నా, కానీ సాక్షాత్గా ఇమీడియట్గా ఏం అడ్డు లేకుండా సాక్షాత్గా ప్రకాశిస్తున్నటువంటి నిజమైన వస్తువుకి, నిజమైన వస్తువుకి మనసును ప్రయాణం చేయమంటే మనస్సు ప్రయాణం చేయదు. ఎందుచేత ప్రయాణం చేయదు? మనస్సులోన మరమ్మలు. మనకి ఆత్మ కంటే దగ్గరగా ఉన్న వస్తువు మరొకటి సృష్టిలో ఏది లేదు. ఆత్మ కంటే సన్నిహితంగా ఉండే వస్తువు సృష్టిలో ఏమి లేదు. కానీ ఆత్మ ఏది నిజమైన వస్తువు ఉంటే ఆత్మ నిజమైన వస్తువు. అంటే ఇది ఆత్మడు అనే జన్మ వస్తుంది, శరీరం జన్మిస్తుంది, శరీరం మరణిస్తుంది, ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. అంటే ఇది ఆరోగ్య శరీరమే, ఐదోగ్య శరీరమే మనలో అనిపిస్తుంది లోపలైనటువంటి అజ్ఞానం వల్ల. అంటే మన అజ్ఞానం పెరిగించుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం? అంటే పూజ చేసినా మీరు సమాధిలో ఉన్నట్టు ఉండాలి, జపం చేసుకున్నా సమాధిలో ఉండాలి. అది ఎందుకు జపం ఎందుకు పూజ అంటే మనస్సును శుద్ధి చేసుకోవటం కోసం. మనస్సును శుద్ధి చేసుకోవటమే దాని యొక్క ప్రయోజనం. మీరు మనస్సును కనుక నిర్మలంగా ఉంచుకుంటే ప్రాపంచిక సంకల్పాలు ఏదైనా వచ్చినా అది కాలిపోతాయి, రాలిపోతాయి. మనస్సు కనుక నిర్మలంగా రాకపోతే సంకల్పం దాన్ని ఉద్ధృతం చేసి మనసును విజృంభించేలా చేస్తుంది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే అడుగు పెట్టారో వాళ్ళు ఆడంబరం లేకుండా జీవించడం ముందు నేర్చుకోవాలి, ఆడంబరం లేకుండా మాట్లాడాలి. దీన్ని చూసి కూడా ఈ ప్రకృతి ఐశ్వర్యాన్ని కానీ ప్రకృతి యొక్క చదువులను కానీ ప్రకృతి యొక్క రెండు తీర్చినటువంటి విషయాల గురించి కానీ మీ అండబలం చూసి కానీ దేన్ని చూసి కానీ గర్వం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. యథార్థం చెప్పాలంటే మనకు శత్రువులు ఎవరు బయట లేరు, మన మనస్సే మనకు శత్రువు, మన ఇంద్రియాలు మన శత్రువులు. అంటే ఈ శత్రువులను మనం ఈ శత్రువులతో పేటీ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఎవరి ఇంద్రియాలు అనేటువంటి మచ్చికలో తెచ్చుకుంటున్నాడు, ఎవరి మనస్సును అయితే మచ్చిక తెచ్చుకుంటున్నాడు, ఈ ఇంద్రియాలు మనస్సు మనం తెలుసుకోవాలినప్పుడు ఆత్మను తెలుసుకోవడానికి సహకరిస్తాయి. మనం ఎవరి మనసుకి ఎవరు మనకు అపకారం చేయలేదు, మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటాయి. ఎవరి మనసుకి ఎవరు మనకు క్షోభ పెట్టలేదు, మన మనస్సు మన స్వాధీనంలో ఉంటాయి. అంచేట ఎదుట వాళ్ళ విషయం కాదు, మీ మనస్సు మీకు ఎంతవరకు స్వాధీనంలో ఉంది, మీ ఇంద్రియాలు మీకు ఎంతవరకు స్వాధీనంలో ఉన్నాయో చూసుకోండి. అంచేట మనస్సు యొక్క నిగ్రహం, ఇంద్రియాల యొక్క నిగ్రహం చాలా ముఖ్యం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించేవాళ్ళకి. మీరు నిరంతరం ఆత్మ గురించి చింతిస్తుంటే ఏమీ లేదు. ఎందుచేత భగవంతుడు లేడని కొంతమంది అంటారు. ఏమి లేదు, చచ్చిపోతే బూడిదైపోతాం, ఇంకేమి లేదు, మరు జన్మ లేదు, ఏమి లేదని అంటారు. ఇవన్నిటికీ వాళ్ళని చూసి ఈ రకంగా మాట్లాడే వాళ్ళని చూసి వారి మీద మనం కోపం తెచ్చుకోకూడదు, ఉద్వేగపడకూడదు, కానీ జారిపడాలి. ఎందుచేతంటే మన మనస్సులో ఏదైనా అంతర్భాగం ఉన్నప్పుడు, మన మనస్సుకి ఏదైనా కంటామినేషన్ తగిలినప్పుడు, మన మనస్సులో దోషం ఉన్నప్పుడు ఆత్మ లేదని దేవుడు లేడని అనిపిస్తూ ఉంటాడు. మీరు భగవంతుడు లేడని అనిపిస్తాననుకోండి, కానీ సత్యం లేదు అనిపిస్తాననుకోండి, ఈ ప్రపంచానికి ఆధారంగా ఆత్మనే వస్తువు లేదని మీకు అనిపిస్తాననుకోండి, అది ఇంకొకరు ఎవరిని అడగక్కర్లేదు, పుస్తకాలు చదవక్కర్లేదు, గురువులను అడగక్కర్లేదు, మీ మనసులో దోషం ఉందని మీరు కొండగొట్టి పెట్టుకోండి. నా మనసులో ఎప్పుడైతే దోషం ప్రవేశించిందో అప్పుడు అబద్ధం నిజంగా కనిపిస్తుంది, నిజం అబద్ధంగా కనిపిస్తుంది. అంటే మీ మైండ్లో కంటామినేషన్, మనకి మన ఇంటి పక్క వాళ్ళకి కలర ఉందంటే మనం భయపడతాం, మన ఇంటి పక్క వాళ్ళకి మసూచకం ఉందంటే భయపడతాం, మన ఊళ్ళో పొంగులు ఉన్నాయంటే భయపడతాం. ఏమండి ఈ ఊళ్ళో ఏమైనా రావాలంటే మనకు కూడా వచ్చేస్తాయని బాధపడతాం. కానీ ఎడతవారి మనసులో రాగద్వేషాలు మనం కూడా నేర్చుకుంటున్నాము, ఆ రాగద్వేషాలు వచ్చి మన మీద పడుతున్నాము, అజ్ఞానంలో కూరుకుపోతున్నామని ఎవరైనా భయపడతారు? మీ శరీరానికి ఊళ్ళో కలరాలంటే మీ శరీరానికి కలర వస్తుందని కండాయి పడుతున్నారు కదా. మరి ఊళ్ళో రాగద్వేషాలు ఉన్నాయి, ఈ రాగద్వేషాలు వచ్చి మన మీద పడతాయని ఎవరైనా కండాయి పడుతున్నారు? ఏం చెప్పి కండాయి పడటం లేదు మీరు. అంటే మీ శరీరానికి ఇచ్చే మీరు మీ మనస్సుకు ఇవ్వటం లేదు. మీ శరీరానికి ఇచ్చి మీరు మీ మనస్సుకి ఇవ్వనప్పుడు మీరు ఆత్మనేం తెలుసుకుంటారు? ఆత్మను తెలుసుకునేది మీ శరీరం కాదు, మీ మనస్సు తెలుసుకుంటారు. అంటే మీ మనస్సును శుచి చేస్తున్నారు మీరు. మన గుడ్డల మీద గుడ్డల మీద దుమ్ము పడుతున్నాము, శరీరం మీద దుమ్ము పడుతున్నాము అని కన్నర పడతాం. కానీ మీ ఇంటికున్న విలువ కూడా మీ మనస్సుకి ఇవ్వటం లేదు, మీ మనస్సుకి ఈ మనస్సుకి ఇవ్వటం ఏం చేసి ఇల్లును దులుపుకుంటున్నారు కానీ మనస్సును దులుపుకోవటం లేదు. అంటే ఇల్లుని ఏ విధంగా అయితే చీపురు పెట్టి దులుపుకుంటున్నాము, మనస్సును కూడా అలా దులుపుకోవడానికి ఈశ్వరుడి నామాన్ని స్మరించమన్నారు మన పెద్దలు. ఈశ్వరుని స్మరించగా అతీత కారణం లేకుండా ఈశ్వరుని స్మరిస్తుంటే ఒక కొంతమందిని చూస్తే మనకు కారణం లేకుండా ప్రేమ కలుగుతుంది. ఇంచేత ప్రేమిస్తున్నాం అంటే మనకే తెలియదు. ఇప్పుడు భగవంతుడు భగవద్గీత చెప్పాడు మనకి, మన దగ్గర ఏమైనా డబ్బులు పుచ్చుకున్నారా, లేదా మన దగ్గర ఏమైనా ఉపకారాలు ఆశించాడు, లేదా రమణస్వామి రమణగీత చెప్పాడు మనకేమైనా పేమెంట్ మనం ఏమైనా పే చేసాం, మన దగ్గర ఏమైనా కీర్తి వాంఛించాడా, ఏం వాంఛించాడు, మన దగ్గర ఏమి వాంఛించలేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు మనకు రోజు పగలు వెలుతురు ఇస్తున్నాడు, ఏమైనా రోజుకి ఇంతకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడి కింద ఇంత డబ్బు నాకు కట్టనని సూర్యుడు ఏమి చెబుతున్నాడు, ఏమి చెబుతున్నాడు. అంటే పరమేశ్వరుడు ఏంటంటే కారణం లేకుండానే కేవలం జీవుడు పట్టుకుండే కటాక్షం పొంది, అలా ఎవరైతే స్వార్థం లేకుండా ఎవరైతే చెబుతారో వాడు నిజం చెప్పగలరు. కానీ లోపల ఏమాత్రం స్వార్థం ఉన్నప్పటికీ మల ఉన్నప్పటికీ వాడు సత్యాన్ని చెప్పలేడు, నిజాన్ని చెప్పలేడు, మీ మనస్సును స్వాధీనంలోకి వచ్చి ఇలా చేయలేడు. అంటే మీ అహంకారం ఇది పడిపోతుంది, ఏమి ఉండదు, మీరు ఏమి కష్టపడక్కర్లేకుండా పడిపోతుంది. పరమేశ్వరుడు నిరంతరము పరమేశ్వరు యొక్క పాదాలను స్మరించడం వల్ల, పరమేశ్వరు యొక్క నామాన్ని ఎందుకు ప్రీతి పెంచుకోవటం వల్ల, మీరు నిమ్మదిగా ఆ నామాన్ని ఏదో మీకు నచ్చిన నామాన్ని రూపాన్ని స్మరించటం వల్ల నిమ్మదిగా మీ అహంకారం పరచబడితే మీకు తెలియకుండా రాలిపోతుంది. ఏదైనా దొంగవాడు ఉన్నాడనుకోండి, మరి ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటున్నాను అనుకోండి, నిర్ణయించుకున్న రోజున అది దొంగతనం రాదు. పెద్ద బొమ్మ ఎక్కడుంది, జడ్డు బొమ్మ ఎక్కడుంది, ఏ ఇంట్లో ఎంతమంది అంటున్నారు, ఏ టైం వెళ్తే దొంగతనానికి వెళ్ళాలి, అన్నీ చూసుకుని దొంగతనం దొంగతనం ఎప్పుడైతే చేయాలని నిర్ణయించుకున్నా ఆ గంట రెండు దొంగతనానికి రాదు. ఎప్పుడూ టైం చూసి ఏదో ముహూర్తం పెట్టుకుని ఇంకో నలుగురు ముగ్గురుతో సహాయంతో జాగ్రత్తలు ఏదో పలానా రోజు వెళ్ళాలనుకుని వస్తాడు. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా దొంగ లాంటి వాడు, కృష్ణుడు దొంగ, శివుడు దొంగ. ఆ కృష్ణుడిని శివుణ్ణి మనం ప్రార్థిస్తూగా ప్రార్థించగలరా, మనం ప్రార్థిస్తా ప్రార్థిస్తూ ఇలా కాలక్షేపం చేస్తుంటే ఆ దండలు ఏం చేస్తాడంటే మన కాలం కోసం ఎదురు చూస్తుంటే ఎప్పుడైతే మన అహంకారం తీసేయాలనే నిర్ణయానికి వచ్చాడో ఏ రోజున తీయాలి, ఏ గంటలో తీయాలి, ఏ శాతంలో తీయాలి మనకు తెలియకుండా దొంగవాడు మన ఇంట్లో ఉన్న వస్తువుని ఎలా పట్టుకుపోతాడో మనకు తెలియకుండా మా అహంకారాన్ని రాలగొట్టి పట్టుకుపోతాడు. అంచేది పరమేశ్వరుని ప్రార్థించడం. ఇంకే భగవంతుడు మీకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా, ఎక్కడ అందరం మీద మిమ్మల్ని కూర్చోబెట్టినా, సింహాసనం మీద కూర్చోబెట్టినా అంతా మారే. ఎప్పుడైతే మనలో ఉన్న అహంకారాన్ని తీసేసో అప్పుడే భగవంతుడి యొక్క స్వరూపం మనం పొంచుతాం, అది ఒక్కటే నిజం. మిగతాయన్నీ నేను నిజం అనుకున్నప్పటికీ స్వప్నంతో సమానం. ఈ యాడ పచ్చగా ఉంది, రేపు ఎండిపోయే వస్తువులు, లోపం అంటుండే వస్తువులు అనే కూడా. అంటే హృదయంలో ఉన్న భగవంతుడు హృదయంలో మనకు సత్యం, ఎక్కడున్న వస్తువు హృదయంలో ఉన్న వస్తువు వదిలేసి మళ్ళీ జన్మలో ఏమవుతుంది, మళ్ళీ జన్మ మంచి జన్మ రావాలి, తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, ఎక్కడో కాలం గురించి ఆలోచిస్తున్నామంటే అది కూడా మనసులో ఉన్న దోషం. కొంతమంది అనుకుంటారు కృష్ణుడు ఎప్పుడో ఉన్నాడో ఆ కాలంలో మనం లేకపోయాం, రాముడు ఎప్పుడో ఉన్నాడో ఆ కాలంలో మనం లేకపోయాం. కృష్ణుడు రాముడు లేకుండా ఎప్పుడు ఆత్మ లేకుండా ఉండేది లోపం. కృష్ణుడు అంటే శరీరమా, రాముడు అంటే శరీరం, ఆత్మ లేకుండా ఉందా, ఆత్మ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది భవిష్యత్తులో ఉంట. అయినా మన మనస్సుకి భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం, భూతకాలం, కానీ ఆత్మ కాలం ఏంటి? మన మనస్సుకి భవిష్యత్తు కాలం, భూతకాలం, ఆత్మకి భవిష్యత్తు కాలం, భూతకాలం ఏం లేదు. ఆత్మకి కాలం అంటే లేదు, ఇదంతా మనస్సు యొక్క కల్పన. రాబోయే జన్మని, గతించిపోయిన జన్మని, ఈ జన్మల గురించి మాట్లాడే విషయాల గురించి మనస్సు చేసే దారి, మన అహంకారం చేసే దారి. మిమ్మల్ని చూసి నిరాక్షపోతారు. ఎప్పుడైతే మీకు ఆత్మదర్శనం అయిందో అప్పుడు మీకు ఎప్పుడైతే అహంకారం అణుగుతుందో అప్పుడు మిమ్మల్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. గత జీవితం అంతా మీకు స్వప్నం కింద కనిపిస్తాం. మన నిజమైన ఇల్లు, మన నిజమైన ఆత్మ. మనం ఎక్కడో ఆత్మను తెలుసుకోకుండా పదవాళ్ళ ఇంటికి వెళ్తాం అనుకోకండి, మన ఆత్మే మన నిజమైన ఇల్లు. ఆ నిజమైన ఇల్లుకి, ఇంటికి మనం వెళ్ళే వరకు, నిజమైన ఆత్మ దగ్గరికి వెళ్ళే వరకు ఈ శరీరాన్ని కొంపల్లోకి రావాలి, బయట కొంపల్లో ఎక్కడో చోట ఏది శరీరం వచ్చిన తర్వాత ఏదో కొంప ఉండాలి నెలకి. ఈ శరీరమే ఒక కొంప, మరి ఈ శరీరం ఇది దేని మీద నెల పెట్టాలి. శరీరం శరీరాలు అనేది ఇలాగే పెరుగుతుందంట. మీకు ప్రకృతి ఎందు వాసన ఉంటే, ప్రకృతి ఎందు కోరుకుంటే పరమాత్మ దొరుకుతాడు. భక్తి అనేది కూడా గంగే, భక్తి అనేది గంగే. ఆ భక్తితో మనస్సును శుచి చేసుకోవాలి, అంతఃకరణను శుచి చేసుకోవాలి. ప్రతి వాడిని వాడి మిరియాలే మోసం చేస్తున్నారు. ఎవరో మోసం చేస్తున్నారు అనుకుంటారో వాడి మిరియాలే వాడిని మనసు మోసం చేస్తున్నారు. వాడి అహంకారమే వాడిని మోసం చేస్తున్నారు. అంటే పరమేశ్వరుడు ఎందుకు నిరంతరము స్మరణ చేయగలి, స్మరణ చేయగలి చేయగలి, పుణ్యం వస్తుంది మీకు, ఏదో పుణ్యం వస్తుంది, పుణ్యంతో పాటు మోక్షానికి కూడా దారి కనిపిస్తుంది. ఇవాళ అమ్మగారు అడిగారు, చక్కటి ప్రశ్న అడిగారు అర్థకర్త అమ్మగారు, ఈ గుణాలు తమోగుణం నాకు ఉందనుకోండి, ఈ తమోగుణం ఉన్నప్పుడు వెంటనే తీసి సత్వగుణాన్ని ప్రవేశపెట్టుకోగలను? మంచి ప్రశ్న. అలా ప్రవేశపెట్టుకోలేం. ఈ గుణాలే సృష్టిని అంతా నడుపుతాము. ఈ ప్రపంచాన్ని నడిపేది కూడా ఈ గుణాలే. ప్రతి జీవుని నడిపేది గుణాలు. సృష్టిని ఆవర్తనం నడిపేది గుణాలు. పరమేశ్వరుడికి సాక్షిగా ఉన్నాడు, ఈ గుణాలే నడుపుతుంది. పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే, రాత్రి మీ ఇంట్లో దీపం ఉంటుందనుకుంటే ఆ దీపం కింద కొంతమంది పిల్లలు చదువుకుంటారు, కొంతమంది పేకాట ఆడుకుంటారు, కొంతమంది అన్నం తింటారు. అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినమని చెప్పదు ఆ దీపం, కానీ అన్నం తినే వాళ్ళకి లైట్ ఇస్తుంది, కాంతి ఇస్తుంది. పేకాట ఆడుకున్న వాళ్ళకి కాంతి ఇస్తుంది, పేకాట ఆడుకుంటున్నావు నీ కాంతి ఇవ్వనని దీపం చెప్పదు. చదువుకునే పిల్లవాడికి నువ్వు చదువుకుంటున్నావు అని చెప్పి నీకు ఎక్కువ కాంతి ఇస్తాను అన్నారు. పేదాట ఆడుకున్న వాడికి అంతే కాంతి ఇస్తుంది, దొంగతనం చేసే వాడికి అంతే కాంతి ఇస్తుంది, చదువుకున్న వాడికి అంతే కాంతి ఇస్తుంది, అన్నం తినే వాడికి అంతే కాంతి ఏ విధంగా దీపం ఇస్తుందో ఆ విధంగా పరమేశ్వరుడు మనలో సాక్షిగా ఉండి మనం మంచి చేసినా చెడ్డ చేసినా కాంతి సమానంగా. అయితే ఈ మంచి ఎలా చేస్తున్నారు, పేదాట ఆడుకోమని లైట్ చెప్పిందా, ఇది గుణాన్ని బట్టి ఆడుకుంటున్నారు. చదువుకోమని లైట్ చెప్పిందా, అది గుణాన్ని బట్టి ఆడుకుంటున్నాడు. అదేవిధంగా మన గుణాలను బట్టి మనం మన ప్రకృతిలో చేష్టలు కలిగి మనం ఆడిపోతున్నాం. ఇదే రోజున ఆ దీపం ఏ విధంగా అయితే నువ్వు పేదాటాడుకోమని నువ్వు చదువుకోమని ఏ విధంగా అయితే చెప్పదు, పరమేశ్వరుడు సాక్షి మాత్రుడుగా ఉన్నాడు, బోధ చెప్పాడు జీవుడికి. ఈ గుణాలు మనం ఆడిస్తున్నాయి, మిమ్మల్ని నన్నే కాదు సృష్టిలో ప్రతి వాడిని గుణాలు ఆడిస్తున్నాయి. స్త్రీ అని పురుషుడు అని దూరని ఏమి లేదు, మొత్తం సమస్త జీవకోటిని సమస్త జీవరాశిని ప్రపంచంలో ఎవరు ఏ రూపంలో ఉన్నప్పటికీ ఈ మూడు గుణాలు ఆడిస్తున్నాయి. ఒకటి తమోగుణం, రెండు రజోగుణం, మూడు సత్వగుణం. తమోగుణానికి మరుపు గుర్తు, రజోగుణానికి ఎరుపు గుర్తు, సత్వగుణానికి తెలుపు గుర్తు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సత్వగుణం వచ్చినప్పుడు జాగ్రత్తగా మనకి ఎప్పుడో సత్వ గుణాలు తిరుగుతూ ఉంటాయి, ఆ తిరిగేప్పుడు సత్వగుణం వచ్చినప్పుడు ఆ సత్వగుణాన్ని పట్టుకుని సత్వగుణం యొక్క పాదాలను ఆశ్రయించి ఆ సత్వగుణాన్ని ఆశ్రయించి నెమ్మదిగా అభివృద్ధి చేసుకుంటేనే సత్వగుణం ఎక్కువ రోజులు ఉంటుంది. ఆ సత్వగుణం ఏమి చేస్తుంది, పరమాత్మకు దారి చూపించాలి తప్పకుండా, అప్పుడు మనిషి గుణాది. సత్వగుణం ఎంత మంచిదంటే అది ఉండదు, పరమాత్మకు దారి చూపించమని పరమాత్మను ఎలా తెలుసుకోవాలో మనకు నచ్చ చెప్పి పరమాత్మను తెలుసుకునేలాగా మనకి చేసి అది పక్కకు తట్టుకుంటాడు, అప్పుడు గుణాతీతుడు అవుతాడు. ఎవరైతే గుణాతీతుడు అయ్యాడో, ఎవరు మూడు గుణాలు అయితే దాటాడో వాడు మాయను జయించినట్టు. మాయ ఏంటంటే మూడు గుణాల రూపంలోనూ ఉంది. ఈ మూడు గుణాలను ఎవరైతే జయించారో వాడు మాయను జయించినట్టు. ఎవరైతే మాయను జయించారో నా స్వరూపాన్ని పొందుతాడని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అని చెప్పి ఏమిటి ఇప్పుడు ఇక్కడ ఇవాళ సబ్జెక్ట్ ఏమిటి, ఆడంబరం లేకుండా మాట్లాడితే, ఆడంబరం లేకుండా జీవిస్తే, ఆడంబరం లేని చేష్టలతో జీవితంలో జాగ్రత్తగా ఉంటే దాని అంతా అదే వచ్చేస్తుంది జ్ఞానం. మీకెంతో చదువు ఉందనుకోండి, మీకెంతో ధనం ఉందనుకోండి, మీ మనసు అంతర్ముఖం అవుతుంది, అవ్వదు. కేవలం ఈశ్వరుడు యొక్క కరుణ వల్ల మనస్సు అంతర్ముఖం అవుతుంది. మనస్సు అంతర్ముఖం అవ్వదనుకోండి జ్ఞానం రాదు. మీరు ఎన్ని పాటలు పాడండి, ఎన్ని స్తోత్రాలు చేయండి, ఎంతమంది దేవుణ్ణి పొగిడినప్పటికీ మనస్సు బహిర్ముఖం అయిపోతుంది సత్యం తెలియదు. మనస్సు అంతర్ముఖం లోపలకి దిగా, లోపల దిగితేనే కానీ మీకు ఆ సత్య తలంపు ఎక్కడ పుడుతుందో మీకు తెలిస్తేనే కానీ, అది ఎక్కడి నుంచి మీ అహంకారం ఎక్కడి నుంచి ఉద్యోగిస్తుందో మీకు తెలిస్తేనే కానీ బయట స్తోత్రాలు కొంతవరకు మనకు ఉపకారం చేస్తారు. కానీ లోపల మీకు తలంపు ఎక్కడి నుంచి వస్తుందో దాని కుట్టిని మీకు తెలిస్తేనే కానీ దాన్ని చావు. దేవుని నిత్య అందరు జ్ఞానం వల్ల నశించేదాన్ని నిత్య అందరు అంటే ఏంటో నిత్య అంటే లేదు, మారేదాన్ని మాయ అంటారు. ఏదైతే మారిపోతుంటుందో దాన్ని మాయ అంటారు. జ్ఞానం వల్ల నశిస్తుంది అంటే ఏంటి, నిజాన్ని మనం అబద్ధం అనుకుంటున్నాం, నిజాన్ని మనం అబద్ధం అనుకున్నప్పుడు కూడా అది నిజం, నిజాన్ని మనం అబద్ధం అనుకుంటున్నాం, నిజాన్ని మనం అబద్ధం అనుకున్నప్పుడు కూడా నిజమే. అయితే మనకి జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉందో నిజం నిజంగా తెలుస్తుంది, నిజం నిజంగా ఎప్పుడైతే తెలుస్తుందో అబద్ధం అబద్ధంగా తెలుస్తుంది. కాంసలని ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉంటాయని చెప్తారు. మన కాంసలు ఏం చేస్తాయి, మీరు పాలు నీళ్లు కలిపి గ్లాసులో పెట్టి అంశాలు పెడితే నీళ్ళు వదిలేసి పాలు తాగేస్తాయి, దాని ముక్కులు ఆసక్తి. మన శరీర పక్షులు మన శరీర అంశాలు హిమాలయ పర్వతాల్లో ఉన్నాయని చెబుతాయి. మీరు సగం నీళ్లు సగం పాలు వేసి గ్లాసులు వేసి ఆ పక్షికి అందిస్తే దాని ముక్కులు ఆ శక్తిని భగవంతుడు దాని ముక్కుకి ఆ శక్తి పెట్టాడు. నీళ్లు మీరు ఎన్ని నీళ్ళు వేసారు అన్ని నీళ్ళు వదిలేస్తున్నా పాలు తాగారు ఆ పక్షికి ఆ శక్తి ఉంది. కుక్కకు వాసన చూసే శక్తి ఎలా ఉందో ఆ పక్షికి ఆ శక్తిని ఇచ్చాడు పరమేశ్వరుడు. అదేవిధంగా మనం కూడా హంసగా ఉండాలి. అందుకే రామకృష్ణ పరమహంస గారు హంసాన్ని పేరు పెట్టారు, రామకృష్ణ పరమహంస. అంటే ఏంటంటే మాయను వదిలేసే సత్యాన్ని పట్టుకున్నారు. ఈ అంశ ఏం చేసింది, ఏ విధంగా అయితే నీళ్ళ మీద వేసి పాలతో అవుతుందో ఆయన లోకం ఆయన మాయ మీద సత్యాన్ని పట్టుకుంది. అయితే మనం కూడా ఏం చేయాలి, ప్రకృతిలోంచి ప్రకృతి పరమాత్మ నుంచి ప్రకృతిని వేరేయాలి. ఏది నిజం ఏది నిజం కాదు, ఏది సత్యం ఏది సత్యం కాదు, ఆ విడదీసుకునే శక్తి అంతటి ముక్కులు ప్రాణం లేని వీడి చేసే శక్తి ఎలా ఉందో మన మనసుకు ఆ శక్తి కావాలి. ఎవరికైతే మనసుని విడదీసుకునేది ప్రకృతిలోంచి ప్రకృతిని విడదీసే శక్తి ఎవరికైతే వచ్చిందో, ఆ వివేకం ఎవరికైతే కలిగిందో వాడు నిజాన్ని తెలుసుకుంటాడు. అది వాడికి చివరి జన్మ. మీరు ఫలితం కోసం ఎదురు చూడకుండా చేసి ఏదో ప్రశాంతం కదా నెమ్మదిగా చేసుకుపోతుంటే ఈశ్వరుడు మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా మిమ్మల్ని బహుమానం చేయాలి అలా బహుమానం చేస్తాడు. ఎవరికి అవమానాలంటే ఇష్టం ఉండవు, కానీ బహుమానాలంటేనే అందరికీ ఇష్టం. కానీ అవమానాల వల్ల కూడా బహుమానాల వల్ల మనసు ఎక్కువ బహిర్ముఖం అవుతుంది, అవమానం వల్ల అంతర్ముఖం అవుతుంది. కానీ మనసు అవమానం మనకు అంతర్ముఖం చేస్తున్న సంగతి మనకు తెలియని వాళ్ళని మనకు అందరూ బహుమానాలు ఇవ్వాలి కానీ అవమానాలు ఇవ్వకూడదని అనుకుంటాం. ఎప్పుడు కూడా ఎవరైనా అవమానం చేశారంటే అప్పుడు మనసు తప్పనిసరిగా మనకు అంతర్ముఖం అవుతుంది, ఒక రకంగా కూడా మనకు ఉపకారం చేస్తున్నారన్నమాట. కానీ మన బహుమానాలు ఇస్తుంటే మన మనసు బహిర్ముఖం అవుతుంది. బహిర్ముఖమైన మనసు సత్యాన్ని తెలుసుకోవడానికి పనికి రాదు. మీరు ఎవరైనా నాకు 10 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఇచ్చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది, నాన్నగారు బాకీ తీర్చేసాను 10 రూపాయలు ఇచ్చేసాను ఎంత తేలిగ్గా ఉంటుంది. అదే మీ శరీరంలో మనకు ఏదైనా చెడ్డకరం అనుగ్రహించవలసిందన్నా రుణం తీర్చేస్తానని చెప్పి సంతోషంగా అనుగ్రహించు అని బాకీ తీరిపోతానమాట. ఈ శరీరంలో సుఖం అనిపించేవాళ్ళందరికీ పుణ్యం ఖర్చు అవుతుంది, ఈ శరీరంలో దుఃఖం అనిపించేవాళ్ళందరికీ పాపం ఖర్చు అవుతాం. పుణ్యం ఖర్చు అవడం మంచిదే లేదా పాపం ఖర్చు అవడం మంచిదే? కర్తలు పట్టణంలో వాళ్ళకి రుణం తీరిపోతుంది అంటే పాపం ఖర్చు అయిపోతుంది, పాపం ఖర్చు అయిపోవడం మంచిదో చెడ్డదే? అంటే ఏది ఇచ్చినా పరమేశ్వరుడు ఏది ప్రసాదించినా శరణాగత్తుడు కనుక మనకి మంచి వస్తే మంచి, చెడ్డ వస్తే చెడ్డ, అవమానం వస్తే అవమానం, బహుమానం వస్తే బహుమానం, ఏది వచ్చినా మనం ప్రశాంతంగా ఉండి ఈశ్వరుడి మీద పూర్ణ విశ్వాసం చేసి ఈశ్వరుడి మీద శరణాగతి చేసి బరువు అంతా ఈశ్వరుని చేసి ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి కొత్త వాసంలో పుట్టో పాత వాసంలో మరణిస్తే వాళ్ళు జ్ఞానం అవుతారు. మనసు ఎదురు తీరనివ్వకుండా ఎవరైతే ప్రశాంతంగా తన ఒంటి మీద తన బాధను అనుభవిస్తున్నాడో వాళ్ళకి కొత్త వాసంలో పుట్టో పాత వాసన చచ్చిపోతుంది. మీకు అందరికీ ఏ తలంపులు వస్తున్నాయి కదా, వాసన లేకుండా తలంపు రాదు. ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? మన కాళ్ళతోటో, మన చేతులతో, మన ఇంద్రియాలతో, మన పూర్వజన్మల్లో మన శరీరంతో చేసిన పనే వాసన. అంటే వాసన మళ్ళీ తలంపకుండా పోదు, ఆ తలంపు మళ్ళీ మన చేత పని చేస్తుంది. ఇది ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఎవరైతే సత్యాన్ని స్వరూపంగా పొందాలనుకుంటున్నాడో, ఎవరైతే ప్రకృతిలో నుంచి విడుదల అవ్వాలనుకుంటున్నాడో వాళ్ళు పరమ ప్రవృత్తిగా ఉండాలి. ప్రవృత్తులు కాని వాళ్ళకి జ్ఞానం రాదు. మహాత్మా గాంధీ గారు మాట చెప్పాడు, ధనం లేని వాడు దరిద్రుడు కాదు, ఎవరైతే ప్రవృత్తులు కాదు, ఎవరికైతే ప్రేమ లేదో వాళ్ళు దరిద్రుడే. యథార్థం చెప్పాలంటే ప్రేమ లేని జీవితం ఉన్నవాడు, ప్రేమ లేని జీవితాలు గడిపే వాళ్ళకి పరమేశ్వరుడు సాక్షాత్కారం కావాలి. మనసును జయించడం కష్టం. ఈ ప్రపంచానికంటే చక్రవర్తి అయిన వాడి కంటే తన మనస్సును తాను జయించిన వాడు ఎక్కువ సుఖపడతాడని మన శాస్త్రం చెబుతుంది. మనస్సును జయించడానికి ఉంటే కదా అన్నారు రామస్వామి. ఉన్నది ఒకటే వస్తువు రెండు లేదు, ఉన్నది ఒకటే వస్తుంది అది ఆత్మ. మీరు ఆత్మ ఏంటి దృష్టి పెట్టుకోండి, మనస్సు దాని అంతరంగా పోతుంది, చచ్చిపోతుంది, మరణిస్తున్నాను. దేర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ ఇఫ్ ది సెల్ఫ్ ఇస్ రియలైజ్డ్. నువ్వు కనుక ఆత్మను దర్శిస్తే మనస్సు అంటూ లేదండి. ఈ మనసులో దోషాలన్నీ రాలిపోయినాయి అనుకోండి, అనుకున్న మాటలు వస్తాయి. ఆ శుద్ధ మనస్సు పరోక్షంగా ప్రకాశిస్తుంది. మనసులో దోషాలన్నీ రాలిపోతేనే కానీ వాడి నిజం అంటే ఏంటో తెలియదు. మనసులో దోషాలు ఉన్నప్పుడు వాడి నిజమైతే ప్రయాణం చేయడానికి ఆ మనసు ఇష్టపడదు. మీ మనసు నిజంగా పరిశుద్ధంగా ఉంటే మీ మనసు చెల్లించకూడదు, మీకు దుఃఖం రాకూడదు. ఇంకేది మీ మనస్సు కనుక మీకు పరిశుద్ధంగా ఉంటే మనస్సు కదలదు, మెదలదు, మనసు చెల్లించదు, మీకు దుఃఖం పోతుంది. దీన్ని బట్టి మీ మనస్సు శుచిగా ఉందో అశుచిగా ఉందో చూసుకోండి. మీలో ఎవరైనా దుఃఖం లేని వాళ్ళు ఉన్నారు? ఇంకే లోపల అజ్ఞానం ఆ దుఃఖ రూపంలో మనకు వస్తుంది. ప్రపంచం అంటే మనం ఎలా అనిపించింది, మనకి నిజంగానే కనిపిస్తాను ప్రపంచం. ఈ అబద్ధం ఎప్పుడు తెలియదు, అంటే స్వతంత్ర సమానం ఎప్పుడు తెలుస్తున్నారు ఆచార్య గారు? మీ జ్ఞానం కలిగితే భారతదేశం యొక్క ఇష్టాలు అంతా చెబుతాను. అయితే జ్ఞానం జ్ఞానం కాదు, నామరూపాల గురించి సంబంధించిన జ్ఞానం ఏది జ్ఞానం కాదు, ఇదంతా స్వప్నం. ఏదైతే ఏది ఆత్మ ఒకటే నిజం. అంటే ఆ నిజాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడే జ్ఞానం. నామరూప జ్ఞానాన్ని దాన్ని ఇంగ్లీష్లో రిలేటివ్ నాలెడ్జ్ అంటారు. రిలేటివ్ నాలెడ్జ్ సత్యాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు. మనస్సు అనేక చోట్ల ఆత్మ దర్శనం ఇస్తుంది. దేశ చరిత్రను తెలుసుకునే మనస్సు, అనేక శాస్త్రాలు తెలుసుకునే మనస్సు మాట ఏమంటే, ఈ మనస్సు అనే సమస్యను ఎవరైతే పరిష్కరించారో వాడికి జ్ఞానం కలిగి ఎలా నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, ఆత్మ అలాగే ఉండదు, ఆత్మ ఇలాగే ఉండదు, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలని ప్రతి స్త్రీ ప్రతి శిష్యుడు అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి జ్ఞానం రాదు. ఇదంతా మీ మనస్సు యొక్క కల్పన. దశరథ కుమారుడు రాముడు, వసుదేవుడు కుమారుడు వాసుదేవుడు, ఇటువంటి అన్ని నాకు తెలిసిన అని నాకు జ్ఞానం వచ్చేసిందంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్న పిల్ల. ఇవన్నీ పుస్తకాలు మాట. భగవంతుడు ఏం చెప్పాడంటే పుస్తకాన్ని కాదు ధ్యానం చేయమన్నా, నువ్వు ఎవరిలోనే ఉన్నా నన్ను ధ్యానం చేయమని భగవంతుడు చెప్పాడు. భగవంతుడు నన్ను మీ పుస్తకాలను కాదు ధ్యానం చేయవలసింది, నువ్వు ఎవరిలోనే నన్ను ధ్యానం చేయండి, అప్పుడు నీకు తెలియబడతానని భగవంతుడు చెప్పాడు. అంతేకాదు మీకు నాలుగు శ్లోకాలు నోటికి వస్తే మా ఇంత పండితులు లేదనుకుని మాకు చదువు వచ్చేసిన అనుకుంటే మీరు బోర్లా పడతారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. మా ఇక్కడే ప్రారంభమవుతాం. నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలనుకోకుండా మీరు ఏమైనా పనిచేస్తున్నారు అసలు? అలా అవ్వాలి ఇలా అవ్వాలనుకునే పనిచేస్తున్నాం. ఇదే మాది ఎక్కడైనా పెద్ద గడ్డి మీద కనిపించిన అనుకుని ఇంత గడ్డి మీద మనకు కూడా ఉంటే బాగుంది అనిపిస్తుంది. మీ మనసులో ఆత్మను తెలుసుకుని మీరు మనుషులతో స్నేహాలు చేస్తున్నారు కానీ మీరు పరమాత్మతో ఎప్పుడైనా స్నేహం చేశారు? ఎవరైతే భగవంతుడితో స్నేహం చేస్తున్నాడో వారికి భగవంతుడు తెలియబడతాడు. కానీ మీరంటే మనుషులతో స్నేహాలు కానీ ఎప్పుడైనా భగవంతుడితో స్నేహం చేశారో ఎప్పుడైనా అసలు మీ జీవితం? నీకు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, ఇంతకాలంలో నీకు అనేక మంది స్నేహితులు వెళ్ళిపోయారు, కొత్త స్నేహాలు వస్తున్నాయి. కానీ ఎప్పుడైనా మీరు భగవంతుడితో స్నేహం చేశారు? బాగా అత్యంతమైన స్నేహితులు మీరు జ్ఞాపకం వస్తుంటారు కదా మనసులో. నిజంగా మీరు భగవంతుడితో స్నేహం చేస్తుంటే మీరు భగవంతుడు ఆత్మని జ్ఞాపకం వచ్చి ఉండేవాడు. అంటే మీరు చేయలేదు భగవంతుడితో స్నేహం. భగవంతుడితో స్నేహం మీరు చేశారనుకునే భగవంతుడు నిరంతరం మీకు భగవంతుడి జ్ఞాపకం ఉంటుంది. మనం అందరం సాధన చేస్తున్నాం ఆత్మను తెలుసుకోవాలని. అయితే మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు మనం ఎవరు మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేసేది ఎవరు? ఇప్పుడు ఎవరైనా ఉన్నాం మనం. అదే ఇప్పుడు మన ఆత్మగా లేము, మన అహంకారంగానే ఉన్నాం. ఆత్మను తెలుసుకున్నది ఆత్మ తెలుస్తుందంటే ఇప్పుడు లేదనే కదా ఆత్మ. ఇప్పుడు లేని మరి అప్పుడు మధ్యలో వస్తుంది, మరి తర్వాత పోతాం కదా. ఇప్పుడు ఎవరు మనం? ఇప్పుడు ఆత్మ లేదండి. మనం తెలుసుకున్నది ఆత్మ వస్తున్నాం అనుకోండి, తర్వాత కొంతకాలం పోతాం కదా, మధ్యలో వచ్చింది కాబట్టి. అతని పోయి ఆత్మ మాకుంది. ఇప్పుడు ఎవరుగా ఉన్నామా? దానికన్నా బ్రేక్ వచ్చిందా? ఆత్మకు బ్రేక్ ఉంటుందా? నా అహంకారం కల్పించే అగ్నిలో మనం అందరం కొట్టుకుంటూ, నా అహంకారం కల్పించే అజ్ఞానంలో మనం అందరం కొట్టుకుంటూ, ఈ అహంకారం కల్పించే సముద్రంలో పడి ఈదుకుంటూ నిజం లేదనుకుంటున్నాం, ఆత్మ లేదనుకుంటున్నాం. ఇది పెద్ద అడుగు. మనం ఉన్నది పెద్ద అడుగు. ఈ అడుగు ఎవరు కల్పించారు? మా అహంకారాన్ని కల్పించింది. ఈ అడుగులో తిరుగుతూ దారి తిరుగుతూ ఆత్మ లేదనుకుంటున్నాం. అది ఏంటి? ఇక్కడ ఇమీడియట్ గా ఇట్లా వెంటనే ఇక్కడ హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మను తెలుసుకోవాలనే బుద్ధి లేకుండా, ఆత్మను తెలుసుకోవాలని డైరెక్ట్ బుద్ధి మనకు ఉండటం లేదు. కాలవేగ్యాన్ని ఎటువంటిది వస్తుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఇటువంటి వాళ్ళ అబద్ధం గురించి వెళ్తాను. ఇక్కడ ఇంటికి నువ్వు ఆత్మ మీద గురి పెట్టడం లేదు మనం. ఇదే మాయ మనలో మన దోషం కాదు. నేను ఆ శబ్దం మీకు తక్కువ ఉపకారం చేస్తుంది, నిశ్శబ్దం ఎక్కువ ఉపకారం చేస్తుంది. శబ్దం కంటే నిశ్శబ్దం గొప్పది. శబ్దం చెవితో సమానం, నిశ్శబ్దం సముద్రంతో సమానం. ఏదో పని చేయటం వల్ల ఆత్మ తెలుస్తున్నాను అనుకోవద్దు. ఏదో పని చేయటం, ఏదో పని చేయటం వల్ల వచ్చేది కాదు. వచ్చిన వల్ల అది ఏది ఉండేది అంటే ఆచార్యులు వారు వ్యవహారానికి జగత్తు నిజమని ఒప్పుకున్నారు. కుండేటి కొమ్ము ఉంటుంది అసలు? కానీ కుండేటికి అసలు కొమ్ము ఉంటుంది అది? అలా కొమ్మే లేదు. కుందేటి కొమ్ము లావుగా ఉంటుందా, సన్నంగా ఉంటుందంటే ఎవరైనా చెప్తారా? కొమ్మే లేదు కుండేటి. అంటే వ్యవహారానికి జగత్తు నొక్కున్నప్పటికీ వాస్తవంలో జగత్తు లేదంటారు ఆచార్యులు. కొంతమంది వాళ్ళు ఉపకారం చేస్తున్నామని, ఏడు ఉపకారం చేస్తున్నామండి, ఎంత సేవ చేస్తున్నామని అంటారు. దానివల్ల కూడా అనేక మందికి అహంకారం పెరిగింది. ఉపకారం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ఇందులో ఎవరో ఒకరు ఉన్నారు కదా ఉపకారం చేయాలి, సేవ చేయాలి అనుకున్న వాడు ఎవరు? అంటే మీరు ఎంత సూక్ష్మం, ఎంత నిలుపుగా ఉండాలి మీకు అర్థం అవడం కోసం చెబుతున్నాను. కొంతమంది రూపాయి ఉపకారం చేసి 2 రూపాయల అహంకారం పెంచుకుంటారు. చేసి 1 రూపాయి ఉపకారం, అహంకారం 2 రూపాయలు పెంచుకుంటారు. అది మీరు ఈశ్వరుడు దూరం అవుతున్నారు కదా, ఈశ్వరుడు దూరం అవుతున్నారు. అయితే ఇక్కడ ఏంటి? ఇక్కడ మీరు ఆలోచించవలసింది, నేను వ్యవసాయాలకు ఉపకారం చేయాలి, మీరు ఎవరో ఎవరైతే అంటున్నారో ఆ ఎవరు? తర్వాత ఉపకారం చేద్దాం కంగారు పడతాం. ఆయన ఎప్పుడైనా పట్టుకున్నారు, వాసన ఎప్పుడైనా చూశారు, అది ముక్కు మొక్కను ఎలా ఉంటుందో మీరు చూశారు. ఉపకారం చేయండి, మీరు లోపల ఉపకారం చేయాలనుకున్నాను. తర్వాత చేతులు కానీ ఉపకారాలు చేతులు కానీ తొందరపడద్దు. చేతులు కానీ అది ఎవరు ఉపకారం చేయాలని అని కూడా ఎవరు లోపల? అసలు మనకు కనిపిస్తుంటుంది జగత్తు, మనలో జీవభావన, ఇవన్నీ కూడా స్వప్నం. ఇంకేది మన గాలి నిద్రలో మీకు జీవభావం లేదు, లోకభావం లేదు, దైవభావం లేదు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరు గాఢ నిద్రలో మీరు ఉండగా మీ జీవుని, మీ మనస్సు మీకు గుర్తుందా? మీ దేవుడు గుర్తున్నాడా? లేదు. ప్రపంచం గుర్తుందా? లేదు. మీ దేహం కూడా లేదు, మీ జీవుడు కూడా లేదు, అది దేవుడు కూడా లేదు, ఏమీ లేదు, లోకం కూడా లేదు. కానీ గాలి నిద్రలో మనం ఉండడం, ఆయుధం నిద్రపోతున్నాం, ఏ మన శరీరంతో మనం సంబంధం లేకుండా ఉంటున్నాం. చావు చూడు కానీ పుట్టుకు చూడు కానీ ఏమి సంబంధం లేకుండా గాలి నిద్రలో మనం ఉండడం. ఆ గాలి నిద్రలో ఉన్న ఎవరు మనం? ఆ గాలి నిద్రలో ఉన్నా, గాలి నిద్రలో ఉన్నాం కదా. ఆ గాలి నిద్రలో ఉన్నది ఇప్పుడు కూడా ఉంది మనకి. ఆ నిద్రలో ఉన్న స్థితి ఇప్పుడు కూడా ఉంది మనకి. అయితే ఆ స్థితి ఎందుకు అనుభవం అవటం అది మనకి తలంపు కారణం. అంటే భగవాన్ ఏమన్నారంటే స్లీప్లెస్ స్లీప్ కావాలి. భగవాన్ ఏం చెప్పిందంటే స్లీప్లెస్ స్లీప్, నిద్ర కానీ నిద్ర కావాలన్నారు. ఎవరికైతే నిద్ర కానీ నిద్ర వచ్చిందో వారికి వారి జ్ఞానం అవుతాడని చెప్పారు. నేను నిద్రలో ఎలా ఉంటున్నారు, మీ జాగ్రత్త అవసరం ఎలా ఉన్నామన్నారు, వాడికి జ్ఞానం అవుతాడు. స్లీప్లెస్ స్లీప్, మీరు నిద్రలో ఉండాలి, అది నిద్ర కాకూడదు. అంటే మీరు ఎలా మెరుకుగా ఉండాలి, రాత్రి నిద్రలో ఉన్న స్థితి తెచ్చుకోవాలి. వారి జ్ఞానం, వారి సమాజ స్థితికి ఉంటారు. ఈ యావత్ సృష్టిని నడిపిస్తున్నటువంటి పరమేశ్వరుడు మీ కష్ట సుఖాలను చూడలేడా, మిమ్మల్ని నడపలేడా, మీ బారిన మొయ్యలేడా? యావత్ సృష్టిని మోస్తున్నాడు కదా, మిమ్మల్ని మొయ్యలేడా, మీ బారిన భరించలేడా? సోదర మహాశయుడా, నిజమైన త్యాగం ఏమిటంటే మన అహంకారాన్ని విడిచి, ఎవరైతే తన అహంకారం అంటాను విడిచిపెట్టినారో వాళ్ళు వచ్చారు, వాళ్ళకే జ్ఞాని అవుతాడు. జ్ఞాని కాని వాడు సుఖ కాలేదు. మనం పూజల పేరుతో, భక్తి పేరుతో అహంకారాన్ని పెంచుకుంటే జ్ఞానాలు దూరం అవుతుంది. ఎవరికైతే అహంకారం రాలిపోయిందో స్వరూపం అక్కడ ఉంది. నన్ను దేవుడి నుంచి ఏదైతే వేరు చేస్తుందో, నా స్వరూపం నుంచి నన్ను ఏదైతే వేరు చేస్తుందో, నాలో ఉన్న వెలుగు నుంచి నాలో ఏదైతే వేరు చేస్తుందో, నాలో ఉన్న సహజమైన నుంచి సుఖాల నుంచి ఏదైతే వేరు చేస్తుందో, ఆ వేరు చేసి దాన్ని పోగొట్టే వాళ్ళు గురువు. సో నాలో నిజమైన సుఖం ఉంది. అయితే సుఖం నా అనుభవం లేదు. నా అనుభవంలో లేకపోతే, నా అనుభవం లేకుండా ఆ సుఖం నుండి నన్ను ఏదైతే వేరు చేస్తుందో, ఆ కాంతి నుండి, ఆ శాంతి నుండి నన్ను అయితే ఏదైతే వేరు చేస్తుందో, దాన్ని కింద పడగొట్టేవారే గురువు. వాడే నిజమైన పడు. కొంతమంది అంటే ఉంటారు, మీ వల్ల నాకు ఏదో మాకు ఏదో కొంత శాంతి వస్తుంది, అది కూడా అవ్వద్దు. నా వల్ల మీకు శాంతి అవ్వటం కాదు. నేను మీకు జ్ఞాపకం వస్తే, ఆ జ్ఞాపకం రావటం వల్ల మీ మనసు అంతర్ముఖం అయితే, మీ హృదయంలో ఉన్న సుఖం, మీ హృదయంలో ఉన్న శాంతి, మీ మనసుకు తగ్గే సుఖం వస్తానండి. నా వల్ల వస్తానంటున్నారు, నా వల్ల కాదు, మీ వల్ల. మీ వల్ల శాంతిగా ఉండండి, సుఖంగా ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఒకటి అంటారు, అది నిజం కాదు. మీ శరీరం ఎటువంటి, నా శరీరం ఎటువంటి, నేను జ్ఞాపకం వచ్చానుకోండి. మీరు జ్ఞాపకం రావటం వల్ల కాదు, మీ మనసు అంతర్ముఖం అండి అనుకోండి. మీ మనసు అంతర్ముఖం అయినప్పుడు మీ హృదయంలో ఉన్న శాంతి, మీ హృదయమైన సుఖాన్ని మీ మనసు అనుభవిస్తాం. అది మీరే నాది కాదు, కానీ నా వల్ల వచ్చిన దానివల్ల మీకు కనిపిస్తారు రావద్దు. ఆత్మకు మరొక పేరే సుఖం. మనందరికీ సుఖం కావాలి. సుఖం అక్కర్లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇందులో ఏది అక్కర్లేదని చెప్పొచ్చిన దాన్ని, మాకు సుఖం అక్కర్లేదని చెప్పేది ఎవరైనా ఉన్నారు? కానీ మనలో ఉన్న దోషం, మనలో ఉన్న లోటు ఒకటే. మనలో ఉన్న దోషం ఒకటి, మనలో ఉన్న లోటు ఒకటి. సుఖం అందరికీ కావాలా? సుఖం ఎక్కడ ఉందో మనకు తెలియదు. మన అందరికీ సుఖం కావాలి, కానీ మనలో ఒక్కరికి కూడా సుఖం ఎక్కడ ఉందో తెలియదు. ఎవరైతే తన దేహ ప్రవర్ధన సంతోషంగా అనుభవించారో వాళ్ళకి కొత్త వాసన వస్తుంది. మన దేహంతో ఏ పని చేయాలో ఆ పని అలాగే తప్పదు మనం చేయాలి. అది చేసేది బాధపడుతూ చేస్తే, బాధపడుతూ చేయడం కంటే సంతోషంగా చేస్తే మనకు జ్ఞానంతో అలాగే చెబితే అలాగే తప్పదు. బాధపడుతూ చేయడం కంటే సంతోషంగా చేసేయటం మంచిది. నిర్వచించటానికి, దాన్ని డిఫైన్ చేయడానికి ఏది ఏది లేదండి. మాయ దాన్ని నిర్వచించి చెప్పలేదు. మాయ మారుతున్నది, మాయ ఉన్నదాని వల్లే కనిపిస్తుంది, అది లేదు, ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. నేను మాయ నిజంగా ఉంటే ఇది పోదు. నిజంగా ఉంది ఎక్కడికి పోతుంది? పోదు. ఉన్నదాని లేదు, కానీ ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. కానీ మాయ ఎక్కడన్నా పాలకలో జరుగుతుందో, మనం బజార్లో జరుగుతుంది. మాయని ఎప్పుడైనా చూశారు, దాన్ని అందరూ తెలిస్తే కదా అసలు మాకు నేను పట్టుకోవడానికి. అందరూ మాయను జయించడం కష్టం, మాయను జయించడం కష్టం అంటారు కదా. అసలు మాయను నిర్వచించలేదు అని చెబుతున్నారు ఆచార్యులు. వారు మాయ ఇట్టిది అట్టిదని మనం చెప్పలేము. అట్లా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పలేము. దాన్ని నిర్వచనానికి ఉండలేదు అని ఆచార్యుల వారు చెబుతున్నారు. మనం చెప్పుకున్నాం ఇక్కడ మాయ అనేది ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. అసలు ముందు అర్థం అవ్వాలి కదా మాయను జయించడం కోసం. మాయను జయించాలంటే మాయ ఇంటి ఏంటి అర్థం అవ్వాలి కదా. మాయ ఇంటి ఏంటో అర్థం అవ్వకముందు మాయ ఎలా జయించగలరు మీరు? మాయను జయిస్తేనే కానీ ఇష్టమైన పనులు కదా మీరు. ఇది ఇదే తెలియదు సార్, నీ ఒక్క చిన్న పాయింట్ నేను అర్థం చేసుకుని కీలకమే మాయ అంటే ఎలా ఉంటుంది. మాయను నిర్వచించడమే ఆచార్య గారు చెప్తున్నారు బాగా మంది. మాయ అనేది ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూశారు? మాయ మాయ ఇంకేం లేదు, మీ తలంపి మాయ. మీ తలంపులు వస్తున్నాయి కదా, అది మంచి తలంపులు ఉండదు చెడ్డ తలంపులు ఉండదు. తలంపులు వస్తున్నాయి కదా, ఏమండి తలంపులు వస్తున్నాయి లేదు మీకు? మాయ లేదు మీ తలంపులు వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, మీ తలంపులు వదిలేసి బయట తిరుగుతున్నారు మాయ కోసం. మీ తలంపే మాయ, మాయ అనేది ఎక్కడ బయట లేదు. మాయ అనేది మీ తలంపు రూపంలో వస్తుంది. మీరేం చేస్తున్నారు, తలంపును వదిలేసి బయట తిరుగుతున్నారు మాయ కోసం. మాయ ఎలా ఉంటుందో మాయ దొరకదు, ఇంకేది బయట ఉంటే తెలుసు. మీ ఎవరు మీ మాయని ప్రతి ఒక్క తలంపు రూపంలో ఉందో తలంపు రూపంలో ఒక మాట చూస్తున్నాను. నన్ను క్షమించండి, హరే కృష్ణ హరే రామ లేదా అరుణాచల శివ అరుణాచల శివ ఇలా అనుకుంటున్నాను. నామం చేసుకుంటున్నాను, ఇదంతా చేసింది ఎవరు? మన మనస్సు చేస్తాను, ఇదంతా మెంటల్ యాక్టివ్. అయ్యే ప్రాపంచిక తలంపు నుంచి మనస్సును బయలు తీయటం కోసం నామం పెట్టారు. కానీ ఇది కూడా మనస్సు చేస్తాను. హరే రామ అంటే ఎవరంటున్నారు మనస్సే, హరే కృష్ణ అంటే ఎవరంటున్నారు మనస్సే, అరే శివ అంటే ఎవరంటున్నారు మనస్సు. ఇదంతా మనస్సు చేసే గాయ. మీ మనస్సు యొక్క మూలాన్ని కనుక మీరు తెలుసుకుంటే మీరు ప్రార్థించే రాముడు కానీ, మీరు ప్రార్థించే కృష్ణుడు కానీ, మీరు ప్రార్థించే యేసు కానీ, మీరు ప్రార్థించే శివుడు కానీ వచ్చి మీరు దర్శనమిచ్చి మీరు కళ్ళు వచ్చి చూడాలనిపించింది. మీ మనస్సు మూలం మీకు తెలిస్తే ఇంకా మీరు దేవుడు ఎందుకు ప్రార్థిస్తున్నారు సుఖపడదాం అంతే కదా. ఆ సుఖం అయిపోతారు మీరు దేవుడితో పనిపోతుంది. ప్రతి వాడు దేవుని ఎందుకు ప్రార్థిస్తున్నారు సుఖపడదాం, ఆ సుఖం లేవుతారు నాకు. మీరు ప్రార్థించే దేవుడితో మీకు పని ఉండదు. మన దేవుడిని స్మరించడం కూడా మన మనస్సు చేసే పని, అది కూడా తలంపే. ఇది కూడా మాయ ఒక భాగమే. మీ నగరకు వచ్చారు మీరు అర్థం చేసుకుంటే ఈ శకంలో జ్ఞానం అవుతారు. మీరు విష్ణువుని ఆరాధించండి, లేదా శివుని ఆరాధించండి, లేదా మరొక దేవుని ఆరాధించండి, బహిర్ముఖమైన మనస్సుకి జ్ఞానం తెలియబడదు. అసలు లక్ష్యం అనేది గోలేదు. అసలు మన లౌకికుల మాట వదిలేదు. ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు అక్కడ మీ లక్ష్యం ఏంటో అడగండి. అసలు అయ్యా రామ భక్తులు కృష్ణ భక్తులు అంటే మనకు అనవసరం. క్రైస్తవులు లేదా మహామేదులు అంత అవసరం. మన లౌకికుల మాట వదిలేయండి. ఈ భక్తి మార్గంలో ఈ భక్తి అంటే చాలా ఇష్టమైన మనుషులు పోయి మీ లక్ష్యం ఏమిటారు? మీరు దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మీరు దేవుని తెలుసుకోవడానికి సాధన చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏమండి? ఎవరి ముఖం చూస్తే మన మనస్సు అంతర్ముఖం అవుతుందో వాడే మహాత్మ. మనస్సును అంతర్ముఖం చేయాలి, అది గురువు చేసే మొదటి పని, మధ్య పని, చివరి పని కూడా. నేను మాయనే ఎక్కడండి, నా తలంపులకు కూడా వస్తుంది మాయ. నాలో మాయలో మాయ ఉండదు, ఎలా వస్తుంది నాలోకి? నేను మాయని చెబుతాను, అది మాయని చెబుతాను. దానికి మేసాలు ఉన్నాయా లేవు, గడ్డాలు ఉన్నాయా లేదు, గడ్డాలు లేవు మేసాలు లేవు. దానికి దానికి ఏమంటున్నాం, రూపం ఉందా? రూపం లేదు, ఏమి లేదు. మరి ఎలా వస్తుంది? నా తలంపు రూపంలో వస్తాను. తలంపు రూపంలో వచ్చి నేను ఆడిస్తాను మాయ. ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తాను నాకు? లోపల ఎవరు తలంచేరు ఉంటే తలంపు వస్తుందో, తలంచేరు లేకుండా తలంపు వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. లోపల తలించి తలంచేవాడు ఒక వ్యక్తి ఉంటే తలంపు వస్తుందా, తలంపు తలించేవాడు అంటే లేకుండా తలంపు వచ్చేస్తుంది. తలంచేవాడు కాదు, ఊరికి వచ్చేస్తున్నా తలంపులు లోపల నీకు. ఊరికే తలంపులు వచ్చేస్తున్నా, తలంచేవాడు ఎవరైనా లోపల ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? అది లేకుండా తలంపు వచ్చేస్తుంది. ఈ సరైన పాయింట్ అర్థం చేసుకోండి. లోపల తలంపులు వస్తున్నాయంటే తలంచేవాడు ఉందా లోపల? అది లేకుండా తలంపులు రాదు. ఆ తలంచేవాడు ఎవడు? వాడే జీవుడు. ఆ తలంచేవాడే జీవుడు. వారికి అని వారికి కొత్త దేహాలు కావాలి, వారికి ప్రకృతి కావాలి. వాడి తలంచేవాడు వారు ఎవరాడు? ఆ తలంచేవాడు వాడే జీవుడు. వారు ఎవరు? వాడే వారికి మరొక పేరు అహంకారం, ఆ జీవుడికి మరొక పేరు అహంకారం. అని లోపల జీవుడు ఉన్నంత కాదు, జీవలక్షణాలు ఎక్కడిపోతాయి. నిగ్రహం ఏం చేస్తున్నారు? ఇలా నీకు విషయం అర్థం కాదు. ఒక నిగ్రహం నిగ్రహం అంటే కెమికల్ శక్తి నిగ్రహం. భగవంతుడు వాసుదేవస్వామి చెప్పాడు గీతలో, నిగ్రహం నిగ్రహం అంటున్నాం. నిగ్రహం ఏం చేస్తున్నా? నీకు విషయం అర్థం కాదు. ప్రకృతి లైటిస్ బయటికి పెట్టారు. అందరికీ మన అందరికీ జ్ఞానం కావాలి. మనం ఎవరికి వస్తాం జ్ఞానం? నిగ్రహానికి కలిసేది మీరు విషయం అర్థం చేసుకోకుండా ఇప్పుడు నిగ్రహించుకోండి. మీరు రావట్లే దీంతో ఒక పడేస్తుంది ప్రకృతి. నేను మాయ నిగ్రహానికి కలిసేది నిగ్రహం ఏం చేస్తాను? కొంతమందికి నిగ్రహం ఆగ్రహం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. విషయం అర్థం చేసుకోవడం ప్రయత్నం, మీ బలవంతాన్ని నిగ్రహించుకుంటే రాగదు. డిస్క్రిమినేషన్ అవసరం, మీరు వెరవీసుకునే శక్తి అవసరం. మరి ఎవరు జీవుడు? మీరు జీవుడు ఉంటేనే దేవలక్షణాలు వస్తున్నాయి. జీవుడు లేకుండా జీవలక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు శరీరం ఉంటే రోగం వస్తుంది, కానీ శరీరం లేని వాళ్ళు రోగం ఏంటి? అసలు శరీరం ఉంటే లేదు రోగం వస్తున్నాం, శరీరం లేని వాళ్ళు రోగం ఏంటి? అయితే లోపల జీవుడు ఉంటే అంటే అహంకారం ఉంటే దానికి సంబంధించిన లక్షణాలు వస్తాయి. లేకపోతే జీవుడే లేదని కొన్ని వాడి లక్షణాలు ఏమవుతుంది? దాని లక్షణాలు కాదు. జీవ లక్షణాలు అంటే జీవుడు జీవత్వం ఉంటే జీవ లక్షణాలు వస్తాయి, జీవత్వం లేదు జీవ లక్షణాలు కావు. శంకరం ఉన్నవాడికి అజ్ఞానం, శరీరం ఉన్నవాడికి రోజు అయితే మా ఎలా ఉంటే అహంకారం రూపంలో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఉంటే లోపల మాకు దైవంత లోపల జరుగుతారు, బయట ఏమి లేదు. మీ కోపం వస్తాం అనుకుని బయట నుంచి వస్తుందో లోపల నుంచి వస్తుంది, లేదా కామం వస్తాం అనుకుని బయట నుంచి వస్తుందో లోపల నుంచి వస్తుంది, లేదా ద్వేషం వస్తాం అనుకుని బయట నుంచి వస్తాం లోపల నుంచి వస్తుంది, సమస్తంలో మీకు లోపల నుంచి వస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాను, మీ మనసు లోపల గెంటారా? మీరు మంచి గుణాలు రానివ్వండి, చెడ్డ గుణాలు రానివ్వండి. బయట నుంచి వస్తున్నాయి, లోపల నుంచి వస్తుంది, ఇదే సమస్యపై లోపల నుంచి వస్తున్నాయి. లోపల నుంచి వస్తా అంటే ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళేదో ప్లేస్ ఉండాలి కదా, ఎక్కడి నుంచి ఏమి వచ్చేస్తున్నాయి? ఇక్కడ ఒక పాము వచ్చిందనుకోండి, దాని ప్లేస్ ఎక్కడ రెసిడెన్స్ ఉండాలి, దానికి ఏ పొట్టల నుంచి దాన్ని చెట్టుకుని దాని మఠం ఉంది ఇక్కడికి వస్తుంది. అదే మీలో గుణాలు వస్తాయంటే మీలో ఎక్కడ దాక్కుని ఉన్నాయి, అది ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ప్లేస్ మీకు కనిపించే వరకు గుణాలు బయటకు వెళ్ళాలి. మీ జన్మలో కావచ్చు, మరో జన్మలో కావచ్చు, ఈ లోపంలో కావచ్చు, మరో లోకంలో కావచ్చు, కానీ గుణాలు దారి ఆ ప్లేస్ అర్థం అంతే. ఏ దేవుడు మీకు సహాయం చేయలేదు ఆ ప్లేస్ మీకు అర్థమైపోయిందా? అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే ఎవరైతే నన్ను ప్రార్థిస్తున్నాడో, ఎవరైతే నేనే గతిని ఎవరైతే నమ్ముకుని జీవిస్తున్నాడో వారికి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆ సద్బుద్ధిని ప్రసాదిస్తాను, ఆ బుద్ధిని నేను ప్రసాదిస్తాను. ఏ రకమైన బుద్ధిని ప్రసాదిస్తే వారికి జ్ఞానం అందుతుందో, వారి మంచి లక్షణాల వల్ల, వారి మంచి గుణాల వల్ల, వారు నా పట్ల భక్తి వల్ల అటువంటి బుద్ధిని ప్రసాదిస్తానని ఆయన కూడా ఆ బుద్ధి వల్ల మీరు జ్ఞానాన్ని చేరుకుంటారు. అయితే మనలో సద్బుద్ధిని ప్రసాదించు తండ్రి అని మనలో ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నాను? మనం సద్బుద్ధి ఎవరు కావాలండి? ఓ తండ్రి నా సద్బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థించేవాళ్ళు ఎంతమంది? తర్వాత ప్రార్థించిన తర్వాత మన గ్రాండ్ క్లాస్టర్లో ఏ విషయం ఇస్తాడో అసలు ప్రార్థించేవాళ్ళు మనం ఎంతమంది ఉన్నాం? సద్బుద్ధిని ప్రసాదించు అంత లోపల నుంచి వస్తాను కదా, బయట చూడండి, ఎడి చూపు, బయట చూస్తేమో బయట ఏమంటారు బయట? మరి మీరు చెప్పి మాటలు అబద్ధాలు అయితే మీరు చెప్పండి, మీరు లోపల నుంచి వస్తున్నాయి, ఏం వచ్చింది బయట నుంచి వస్తున్నాయి? నేను చెప్పి సందేశం లేక అది పెట్టుకోను, లోపల నుంచి వస్తున్నాయి, అది ఎక్కడి నుంచి వస్తాను, ఎందుకు వస్తాను, ఎలా వస్తాను, ఎప్పుడు వస్తాను? ఈ విషయం మీరు అర్థం అయితే ఈ శకంలో మీరు జ్ఞానం అవుతారు. వాయుదాటలు సందేశం మీకు అసలు పోస్ట్ సందేశం ఇంకా వస్తువు నిర్ణయం ప్రకాశిస్తాం కాబట్టి, వస్తువులు ఎవరైనా ఉండదు కాబట్టి ఎలా చెప్పాలంటే మనం లేదు నిజం ఉంది. నిజాన్ని ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాడు లేదు నిజం ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి, నిజాన్ని తెలుసుకోవాలి, నేను సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అందరూ అనుకుంటున్నాం మనం. దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నాడు నిజంగా లేదు, సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు నిజంగా లేదు, ధర్మాన్ని తెలుసుకోవాలనుకున్నాడు నిజంగా లేదు. సత్యం ఉంది, సత్యాన్ని తెలుసుకునేవాడు లేడు. అందుకే మాయలు ఎవరు నిర్వచనం చేయాలంటున్నారు ఆచార్యులు. మనందరికీ నిజాన్ని తెలుసుకోవాలి, దేవుడు మరి ఇక్కడ ఎందుకు వచ్చినట్టు మనం అందరం దేవుణ్ణి తెలుసుకోవాలి కదా. ఆచార్యులు ఏం చెబుతున్నాను, దేవుడు అన్నమాట నిజం, దేవుని తెలుసుకోవాలనుకున్నది అబద్ధం అంటున్నారు. అది మరి సాధారణంగా ఎవరు చేస్తున్నారు? ఉన్నాడని మనం ఒప్పుకున్నాడు సాధన చేయమన్నారు, బయలు తీసుకొచ్చి ఎక్కువ పడేస్తారు. మరి దేవుని తెలుసుకునేవాడు ఒక ఉన్నాడని మనం ఒప్పుకున్నాం కాబట్టి ముందు ఒక లేని వాడికి పేద కూర్చోబెట్టాం కాబట్టి సాధన చేయలేదు అన్నారు. మరి ఈ సాధనలో దెబ్బరాట్లు ఒకరు యేసుక్రీస్తు గొప్పవాడు, ఒకరు రాముడు గొప్పవాడు, అది కదా ఆ కృష్ణ వీళ్ళందరికంటే గొప్పవాడని చెప్పడం ఈ మన ఇందులో దెబ్బరాట్లు. ఇదే మోసకత్వం, ఇది మాయ. ఆ మతం గొప్పదని, ఈ దేవుడు గొప్పవాడని, ఈ గురువు గొప్పవాడని, ఆరు ఎంతమంది గురువులు ఉన్నారు? ఉన్నది ఒకటే వస్తుంది ఆత్మ. గురు శబ్దానికి ఎవరు అడుగుదు? ఎవరైతే ఆత్మ దర్శించాడో వాడు గురువు అవుతాడు. ఆత్మ దర్శించిన వాడు గురువు కాదు. నాలుగు మాటలు చెప్పినట్టు మాత్రం చెప్పిన వాడు గురువు కాదు, ఆత్మ దర్శించిన వాడు గురువు. ఉన్నది ఒకటే వస్తువు. ఇంక ఈడికంటే ఆరు గొప్పవాడు అవుతాడు, ఆడుకంటే ఇద్దరంటే వాడు కంటే ఇది గొప్పవాడు, ఇదికంటే వాడు గొప్పవాడు. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు అయినప్పుడు గొప్ప అని తక్కువ ఏంటంట? సబ్జెక్ట్ ఏమైనా అర్థం చేసుకుంటారా మీరు? రేపు వచ్చింది ఇక్కడ డబ్బాను తీసుకొచ్చి డబ్బాను ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతారు, కానీ మీరు లేదా నాలుగు ఏళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏదో డబ్బు ఇక్కడ ఏదో సందర్భం అంటే సందర్భం కదా. కానీ ఒక నాలుగు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు సబ్జెక్ట్ ఆలోచించమంటే ఆలోచించండి, ఇదే మాట. కానీ ప్రశాంతంగా కూర్చోండి, మాటలు శ్రవణం చేయండి, ఇది మనసులో పెట్టుకోండి, పుస్తకం వాళ్ళకి మస్తకంలో రానివ్వండి, మీరు జాగ్రత్తగా మరణం చేయండి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం రెండు నిమిషాలు భగవంతుడికి ప్రసాదించండి. మీ కాలంలో కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు భగవంతుడే ఇవ్వండి విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం. మీరు ఇదే మాయ, మీరు బాధ్యమైన పనులు ఎన్నైనా చేయగలుగుతున్నారు, కానీ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయటమే ఇచ్చే మాయ మీకు దారి ఇవ్వండి. అయితే బయట పనులు మీరు మంచి పనులు చేయొచ్చు, ఎలా చేస్తున్నారు, కష్టత్వం చేస్తున్నారు, దానికి పుణ్యం వస్తుంది అనుగమించండి. స్వామి వివేకానంద మాట చెప్తారు, తిండి ఎంత ఎక్కువ కోరుకున్న వాళ్ళు మంచి జన్మ కోరుకోమన్నారు, కంది జన్మ కోరుకోమన్నారు. అందుకే ఎంత తిన్నా దానికి అయ్యిస్తేనే లేదు, దాన్ని చెప్పాలి. ఇప్పుడు మనకేంటి తినాలండి, కానీ అన్ని చేస్తాను, ఏం చూడండి ఈ జన్మ మనకి అందరికీ తర్వాత శరీరం ఉంది, ఇంటి ఏం చేసుకుంటాను చెప్పి ఈ శరీరం ఉంటుందో మన పని అంటే ఇంటికి వచ్చినట్టు ఈ శరీరం వల్ల మనం పొందవలసింది ఏంటి, మన గోల్ ఏంటి, ఏమి సాధిస్తే ముందుకు నిర్ణయం చేసుకోండి. మీకు డబ్బు ఉంటే చందా ఇవ్వచ్చు, చందా ఇస్తే పుణ్యం వస్తుంది, జ్ఞానం రాదు. మీకు ఇంకా మీ ఇంద్రియాలు కొన్ని మంచి పనులు చేయొచ్చు, దానివల్ల ఏమవుతుంది, పుణ్యం వస్తుంది, జ్ఞానం రాదు. ఇంకా ఇప్పుడు నా లోపల కర్తృత్వం ఉంది, పుణ్యం చేసేవాడు ఇక్కడ నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. ఆ కర్తృత్వం ఉన్నప్పుడు మీకు పుణ్యం వస్తుంది, కర్తృత్వం అంటే జ్ఞానం రాదు. ఎవరైతే కర్తృత్వాన్ని బయట చేస్తున్నారు వాడు జ్ఞానం అవుతారు. పుణ్యం వల్ల కనుక ఏదో కొన్ని పుణ్య కార్యక్రమాల కనుక వాళ్ళ జ్ఞానం వచ్చేసి దామదొండకి బయటకు వచ్చాడు జ్ఞానం. ముందు దొరలగలిగితే అక్కడ జ్ఞానం వచ్చాడు. ఇంకే వాడు ఎక్కువ కష్టాలు కట్టించారు కూడా. ఇప్పుడు ఏం లేదని మేము చేసుకుని ఇంటికాయ చేసుకున్న పని మానేస్తాం అనుకోని మానేసిన జ్ఞానం రాదు. చేసుకునే పని మానేస్తారనుకోని మానేసిన జ్ఞానం రాదు. సమర్థం వస్తుంది, జ్ఞానం రాదు, సమర్థం వస్తుంది. ఏం లేదు, మీరు బుద్ధికి పని చెప్పండి. మీ శరీరానికి ఎంత పని చేస్తున్నారో అలా మీ బుద్ధికి పని చెప్పండి, నాకు జ్ఞానం వచ్చేస్తాయి. మనం ఏం చేస్తున్నాం, అన్ని ఇంద్రియాలకు పని చేస్తున్నాం కానీ బుద్ధిని గాలి కొట్టేసాం. భగవంతుడే ఉంటాడు, నడిపే డ్రైవరే ఉంటాయా? కారులో కూర్చున్న వాళ్ళందరూ పెద్ద మనిషి, కానీ డ్రైవర్ మనకి చాలా కాలం కారు ఎక్కాడు, అది ఏమవుతుంది? అంటే కారు నడిపే డ్రైవర్ ఎటువంటారో మన శరీరాన్ని, మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన నడిపే అంత డ్రైవర్ మన బుద్ధే డ్రైవర్. ఈ డ్రైవర్ మనం గాలి కొదిలేసి మీద ఎందుకు పట్టుకుంటాం? మన బుద్ధిని ఎందుకు బాగు చేసుకోవాలి? మనం ఎందుకు ప్రయత్నించాలి? అది డ్రైవర్ వాడే కదా సార్, మన శరీరాన్ని నడిపేవాడు వాడే కదా. అది నడిపే వాడిని ఏం బాగు చేసుకుంటున్నాం మనం అసలు? వాడిని వాళ్ళు బాగు చేసుకోకపోతే మనం ఎలా బాగుపడతాం? బుద్ధిని బాగు చేసుకుంటున్నాం మనం ఎలా బాగుపడతాం? బుద్ధిని గాలి కొదిలేసి నేను బాగుపడాలి, నేను బాగుపడాలంటే ఎలా బాగుపడతాం అసలు? నేను నడిపేవాడు వాడే కదా. నా బుద్ధి నేను నడుపుతాను, ఈ బుద్ధి మిమ్మల్ని నడుపుతాను. బుద్ధి నిర్మలం అవ్వాలండి, బుద్ధి నిర్మలం అవ్వాలి. ఇది కుదిరిపోయారు. మీరైతే బాగా డబ్బు ఉన్నప్పుడు జ్ఞానం వచ్చి కుదిరి నేర్చుకోండి, ముందు పోయి డబ్బు పెట్టి మాయలు నిర్వచనం చెప్ప, మాయలు ఇటువంటిది అటువంటిది నిర్వచనం చెప్పలేము అసలు రాశారు వాళ్ళు. ఇంకా ఉందంటే ఉందని చెప్పలేం, లేదంటే లేదని చెప్పలేం. మాయ ఉందని చెప్పడం, లేదని చెప్పడం అంటే నిర్వచనం కష్టం అసలు రాశారు వాళ్ళు. అది ఇంతకు ఆశారు వాళ్ళు, అది ఉందని అనలేం, లేదని అనలేం. ఇది అసలు లేదనుకుంటాం అనుకోండి, మనం ఎవరు ఆడిస్తాం లేదు, మనం మాయ ఆడిస్తాం. మనం సహనం అండి పర్సానిఫికేషన్. కొంతమంది మనుషులను చూస్తే సహనం ఆ రూపం ధరించిందా అనిపిస్తుంది, ఓర్పు ఆ రూపం ధరించిందా అనిపిస్తుంది, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. అలా సహనం ఎవరి రూపం అయితే వచ్చిందో వాళ్ళకి జ్ఞానం కూడా. నాకు చదువు వల్ల సహనం రాదనుకోండి, చదువు వల్ల వినయం రాదనుకున్న చదువు అనవసరం అండి. అంటే మీరు ఆవేశం పడకుండా, ఆవేశం పడితే రాదు. మీరు ఆవేశం వల్ల మంచి చేయొచ్చు, ఆవేశం వల్ల చెడ్డ చేయొచ్చు, కానీ జ్ఞానం మటుకు రాదు. మీరు ఏకాంతంగా కూర్చుని ఏకాంతంగా ఉన్నది మీరు ఎవరో మీకు తెలుస్తుంది. అందుకే భగవంతుడి గీతలో కొంత ఏకాంత వాసం అవసరం అని చెప్పారు. పద్దెనిమిది వచ్చాను నలుగురిలో కూర్చుని అందరూ పెద్ద మనుషులే. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మతం ఏది, మీ నిజమైన మతం ఏదో మీకు తెలుస్తుంది. మీకు ఇటువంటి తరంపులు వస్తున్నా అవి చూసుకోవడం, మీ హిందూ మతం అయితే ఏముంది, క్రైస్తవ మతం అయితే ఏముంది, మీరు రాముడు భక్తులు అయితే ఉంది, రాముడు భక్తులు అయితే ఉంది. మీలో ఉన్న అహంకారం రూపంలో పెద్ద రాయని మీకు బయటికి లాగి పడేసేవాడు, బయటికి లాగి బయటకు ఊరదీసి బయటకు పడే దగ్గర ఇస్తున్నప్పుడు ఆ రాయి బయటకు వస్తేనే కానీ అసలు దారి కనపడదు. మీ అహంకారం మీకు బరువు కానీ బయటకు తీయడానికి ఈశ్వరుడికి బరువు కాదు. మీ డెక్షనరీలో అసాధ్యం ఉండదు కానీ ఈశ్వరుడికి ఏది అసాధ్యం కాదు. మనకు అసాధ్యమైన కూడా ఈశ్వరుడికి సాధ్యం. మీ భక్తి పేరు చెప్పి సఫరింగ్ వద్దు, ఎవరు బాధపడకండి. మానసిక వ్యాధున్నా బాధ వస్తుంది, శారీరక వ్యాధున్నా బాధ వస్తుంది. ఈ భక్తి పేరు చెప్పి మీరు ఎవరు బాధపడకండి. మీరు సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం అని అనుకుంటున్నారు. మీరు సాధన చేస్తున్నారు కూడా మంచిది, ఎవరు కానీ మీ బట్టి ఏమనుకున్నారు? ఇది మళ్ళీ రేపు రమణ జయంతి కాబట్టి రేపు మధ్యాహ్నం 12 లోపల రేపు 11 గంటలకు 12 గంటలకు వస్తారు. ఈ సాధన చేస్తున్నా కదా, మనం ఎంతకాలం నుంచి సాధన చేసి కూడా ఎవడు, ఈ సాధన చేసి కూడా ఎవడు, మరో ఒక సాధన చేస్తున్నాడు, ఈ సాధన చేసి కూడా ఎవడు, ఇది ఎక్కడున్నాడు, ఈ గుర్తు ఏమిటి, ఈ మకాన్ ఏమిటి, ఏ ఎక్కడ ఏ మకాలో ఉంటున్నాడు వీడు, ఈ సాధన చేసి కూడా ఎవడు, ఇలా సరైంది పట్టు రేపు రేపు కదా ఉంటుంది మీ మనస్సు. ఈశ్వరుడు ఎప్పుడు వస్తాడో, ఎక్కడ వస్తాడో, ఎలా వస్తాడో టైం అనేది డిశ్చార్జ్ చేసుకుంటాడు. మిమ్మల్ని అందరినీ ఈశ్వరుడు ఎన్నుకున్నాడు, ఎన్నుకోవటం పూర్తయిపోయింది. కానీ నీ అజ్ఞానం ఎక్కడ దొంగలిస్తాడో, ఎలా దొంగలిస్తాడో టైం అనమాట దానికి ఇచ్చిపెట్టి మిమ్మల్ని అందరినీ సెలక్షన్ చేసుకోవడం జరిగిపోయింది. కానీ ఎప్పుడు ఈశ్వరుడు ఏ రూపంలో వస్తాడో, ఎలా వస్తాడో, ఎలా నీ అజ్ఞానాన్ని తొలగిస్తాడో అది ఆయన కాయన పని. ఇంకా మీ ఈశ్వరుడు కనుక మిమ్మల్ని సెలక్ట్ చేయబోటికి ఆదివారాలు మీరు రాను. నేను ఏదో చెబుతున్నాను కాబట్టి మీరు ఎందామని వస్తున్నట్టుగా కారణం కనిపిస్తుంది, కానీ మీరు నిజం కాదు. ఈశ్వరుడు మిమ్మల్ని సెలక్ట్ చేయబోతు ఇక్కడ రాదని మీరేం బరువు మోయద్దు. బరువు అంటే ఈశ్వరుడు మీద, ఈశ్వరుడు మీద వెళ్ళండి. ఈశ్వరుడు మీద మీరు బరువు వేస్తే మీరేం మోయాక బరువు మోయటం వల్ల దుఃఖం వస్తుంది. ఏం బరువు మోయద్దు, ఈశ్వరుడు మీద వెళ్ళండి. మీరు ఈశ్వరుడికి ఎదురు తిరగద్దు. ఈశ్వరుడికి ఎదురు బరువు అంటే ఈశ్వరుడు మీద వేయండి, ఈశ్వరుడికి ఎదురు తిరగద్దు. రోజు కొంతమంది నాకు పాద నమస్కారాలు చేస్తున్నారు, పాద నమస్కారాలు అక్కర్లేదు. మీరు ఈ విషయాన్ని బట్టి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. మీ మనస్సును కుదురుగా ఉంచుకొని విషయాన్ని విన్న మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అదే నిజమైన నమస్కారం. నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం నేను గౌరవించినట్టు. ఎండిపోయిన ఆకులు గాలి చేతులు ఎలా ఉంటాయో మనం ఈశ్వరుడి చేతులు అలా ఉండాలి. కొంతమంది కోరికలు నెరవేరటం వల్ల కూడా భక్తి పెరుగుతుంది. మనకి భగవంతుడి కోరిక నెరవేర్చాడు కదా అని చెప్పి భక్తి పెంచుకున్నాం, అలా పెంచుకుంటాడు. ఆ లోప బయట ఉన్న భగవానికి మీరు దండలు వేసినా, అక్కడ దీపారాధన చేసినా, అష్టోత్తరాలు చేసినా, సహస్రనామాలు చేసినా, ఆ భగవాన్ మీకు చేసి సహాయం అంటే మీరు మీ లోపల ఉన్న భగవంతుడి గురి తీసుకెళ్తాడు. ఆ బయట ఉన్న భగవంతుడు నిజం కాదు, మీ లోపల ఉన్న భగవంతుడి గురి తీసుకెళ్ళడానికి సహకరిస్తాడు బయట ఉన్న భగవంతుడు. ఇంత మీకోసమే, ఆయన కోసం కాదు. భగవాన్ కోసం ఇదంతా చేస్తున్నారు మీకు అనిపించవచ్చు, కానీ భగవాన్ కోసం అనిపించినప్పుడు అది నిజం కాదు, మీకోసం మీరు చేసుకుంటారు. ఏ పడవం చేసినా మీకోసమే, దండ వేసినా మీకోసమే, క్షీరాన్ని వండుకున్నా మీకోసం. భగవాన్ అన్నారు నాకంటే దేవుడు, దేవుడు గుడిలో ఉన్న దేవుడే మెరుగు, గుళ్ళో ఉన్న దేవుడే మెరుగు. ఇంకే గుళ్ళో ఉన్న దేవుడి కానీ చూపించి పట్టుకుపోతున్నారు, క్షీరాన్ని ఇంటి అరటిపళ్ళని చూపించి పట్టుకుపోతున్నారు. నన్ను క్షీరాణం తాగమంటున్నారు, అరటిపళ్ళు తేమంటున్నారు. నా పుట్టినరోజు మీరు అందరూ చేస్తున్నారు, నా పుట్టినరోజు చేసే రోజులు మీరు పుట్టినరోజుల్లో నేనే నీ నేనే ఎక్కడ పుట్టిందో మీ పుట్టినరోజు నేను కనీసం చూసుకుని నా పుట్టినరోజు చేస్తే మీకేమొస్తుంది? మీరందరూ ఏంటి, నేను ఎలా నా శరీరం పుట్టినరోజు ఎలా అవుతుందో, ఆ మీ శరీరాలు పుట్టినరోజులు ఉన్నాయి కదా మీకు, కనీసం 360 రోజులు ఒకరోజు మీరు పుట్టినరోజు వస్తున్నాయి కదా, ఆ పుట్టినరోజున ఈ నేరుగా తరపు ఎక్కడ పుట్టిందో మీ పుట్టినరోజు నేను చూసుకోండి. కనీసం ఈ శవానికి దండలు ఇస్తే ఏమొస్తుంది? ఒకసారి చరణ్ గారు అన్నారు భగవాన్ కుమారస్వామి అవుతారమా, ఈశ్వరుడు అవుతారా అంటే నాకు అక్కర్లేదు. భగవాన్ ఎవరో అక్కర్లేదు నాకు, ఏమిటో అక్కర్లేదు నాకు, ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నుండి నాకు కాంతి వస్తుంది, ఆయన నుండి శాంతి వస్తుంది, ఆయన దగ్గర నుంచి నేను ఏమి పొందుతున్నా నాకు అదే కావాలి. ఆయన ఈశ్వరుడు అవతారం వచ్చు అవ్వకపోవచ్చు, కుమారస్వామి అవతారం వచ్చు అవ్వకపోవచ్చు, ఆయన దగ్గర నుంచి నాకు కాంతి వస్తుంది, నాకు శాంతి వస్తుంది, నాకు కావాల్సింది. రమణ చత్వారం చదవటం వల్ల మీద రమణస్వామి మీద గౌరవం పెరుగుతుంది, రమణస్వామి మీద భక్తి పెరుగుతుంది, ఆ భక్తులు మీ అహంకారం కరుగుతుంది. భక్తి అనే గంధం మన అహంకారం కరుగుతుంది, ఉప్పు కలిగినట్టు. నీటిలో ఉప్పు ఎలా కరుగుతుంది? ఆ భక్తి అనే గంధం మన అహంకారం కరుగుతుంది. అందుకే భక్తి, భక్తి అనేది నిజమైన శూన్యం. కొంతమంది చదువుని ఎంత కష్టపడి చదువుకుంటారు, రూపాయలు ఎంత కష్టపడి సంపాదించుకుంటారు, భక్తిని కూడా కొంతమంది అలా కష్టపడి సంపాదించుకుంటారు. వాళ్ళు ధన్యులు. శాంతి శాంతి శాంతి.